ओम नमो भगवते श्री रमणाय, ओम नमो भगवते श्री रमणाय, ओम नमो भगवते श्री रमणाय, ओम नमो नारायणाय, ओम नमः शिवाय. ప్రియమైన ఆత్మబంధువులారా, శరీరం పుట్టినరోజు పుట్టినరోజు కాదు, శరీరం మరణించిన రోజు మరణించిన రోజు కాదు. మనం అందరం ఏమనుకుంటున్నామంటే శరీరం ఎప్పుడు పుడితే అప్పుడు పుట్టామని అనుకుంటున్నాం, అది నిజం కాదు అంటున్నారు. శరీరం ఎప్పుడు మరణిస్తే అప్పుడు మరణించామని అనుకుంటున్నాం, అది కూడా నిజం కాదనుకుని అది చెప్తున్నారు. భగవంతుడు వాసుదేవ స్వామి వారు కూడా గీతలో చెప్పారు, రమణాచార్యుడు కూడా చెప్పారని. ఇదికే ఉపాధి తేడం కాదని, సత్యం చెప్పేటప్పుడు ఎవరు చెప్పినా ఒకటిగానే ఉంటుంది, రెండుగా ఉండదు, మూడుగా ఉండదు. రమణ బ్రహ్మమవనండి, కృష్ణ బ్రహ్మమవనండి, రామ బ్రహ్మమవనండి, ఊరికే ఉపాధి తేడా. కానీ సత్యం మటుకి ఎవరు చెప్పినా ఒకటిగానే ఉంటుంది. దేహం జన్మిస్తుంది, దేహం ముసలిదవుతుంది, దేహం మరణిస్తుంది. దేహం పుట్టడం ఒక తలంపు, దేహం మరణించటం ఒక తలంపు. మరణించటం తలంపే, పుట్టడం కూడా తలంపే. ఈ కేవలం స్వప్న సమానం, స్వప్నంతో సమానం. మనకు గాఢ నిద్రలో స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఆ స్వప్నం ఎంత అసత్యమో ఈ జాగ్రత్త అవస్థ కూడా అంతే అసత్యం. అయితే తేడా ఒకటి, అది పొట్టిగా ఉంటుంది, ఇది పొడుగ్గా ఉంటుంది. స్వప్నం పొట్టిగా ఉంటుంది, అది 2 గంటలు 3 గంటలు టైము. ఈ జీవితం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దేహ ప్రారంభాన్ని బట్టి అది అసత్యమే, ఇది ఎంత ఇది అసత్యమే. కానీ తేడా ఏంటంటే ఇది కొంచెం పొట్టిగా ఉంటుంది, ఇది పొడుగ్గా ఉంటుంది. డ్యూరేషన్ తేడా, కానీ అది అంత అసత్యమో, ఇది కూడా అంతే అసత్యం. అయితే మరి శరీరం జన్మించినప్పుడు నువ్వు జన్మించలేదని చెప్పినప్పుడు ఎప్పుడు జన్మించాం మనం? వ్యక్తిగతమైన నేను, అదంటే వ్యక్తి భావన. ఆ వ్యక్తి భావన ఎప్పుడైతే మనకి కలిగిందో అప్పుడు జన్మించాం. అంటే ఆ పర్సనల్ అయి, ఇండివిజువల్ అయి, ఆ దేహగతమైన నేను, విద్య నేను, ఆ వ్యక్తి భావన ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు జన్మించాం మనం. అయితే ఇప్పుడు శరీరాలు ఏదో రోజున మరణిస్తుంది, ఏది పుడితే అది మరణిస్తుంది. ఆ శరీరం మరణించినప్పుడు కూడా నువ్వు మరణించవు. మరి ఎప్పుడు మరణిస్తావు నువ్వు? ఆ వ్యక్తి భావన, ఆ దేహగతమైన నేను ఎప్పుడైతే నశించిందో అప్పుడు మరణిస్తావు. శరీరం పుట్టుక పుట్టుక కాదు, శరీరం చావు చావు కాదు, రెండు తలంపులే. నేను పుట్టాను అనుకునేది ఒక తలంపు, నేను చనిపోతున్నాను అనుకునేది ఒక తలంపు. ఈ వ్యక్తి భావన ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు నువ్వు పుట్టావు, వ్యక్తి భావన ఎప్పుడైతే నశించిందో అప్పుడు నీకు బ్రహ్మానుభవం కలుగుతుంది. అయితే ఆ వ్యక్తి భావన నశించటానికి, ఆ వ్యక్తి భావన విజృంభించకుండా ఉండే పనులు మనం చెయ్యాలి. వ్యక్తి భావన ఊరికే మీరు పూజ చేస్తే, జపం చేసినంత మాత్రం చేత అది నశించదు. ఈ పూజ జపము ధ్యానము ఇవన్నీ ఏమిటంటే మనస్సు అణగటానికి. ఈ వ్యక్తి భావన పెరిగే మాటలు కానీ, వ్యక్తి భావన పెరిగే చేతలు కానీ, వ్యక్తి భావన పెరిగే తలంపులకు కానీ మనం దూరంగా ఉండాలి. ఒక మాట మాట్లాడితే చల్లగా ఉండాలి, అది కూల్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. అంటే ఆ మాట మాట్లాడకంటే ఆ మాట నాకు ఉపయోగపడాలి, మీకు కూడా సహకరించాలి. ఆ మాట వాతావరణాన్ని కలుషితం చేసే మాటలు మనం మాట్లాడకూడదు. కొన్ని మాటలు మాట్లాడటం వల్ల, కొన్ని ఆలోచనలు రావటం వల్ల వాతావరణం కలుషితం అవుతూ ఉంటుంది, పొల్యూట్ అవుతూ ఉంటుంది. మనం మాట్లాడే మాటలో వ్యక్తి భావన పెరగకుండా చూసుకోవాలి, చేసే పనిలో కూడా రూపదృష్టి లేకుండా నామదృష్టి లేకుండా పనిచేయాలి. రూపదృష్టి లేకుండా నామదృష్టి లేకుండా పనిచేస్తే వ్యక్తి భావన నశిస్తుంది. గురువు అన్నా, ఈశ్వరుడన్నా, ఆత్మ అన్నా ఒకటే, ఉన్నది ఒకటే వస్తువు. ఇంతకీ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, నువ్వు ఏ భగవంతుడి కోసం అయితే వెతుకుతున్నావో, ఏది పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, అది నీకు ఎక్కడో నీకు దూరాన లేదు, నీ హృదయంలోనే ఉంది. అది హృదయంలో ఎలాగుంది, తానేగా ఉంది, తనంతట తానేగానే ఉంది. అది నువ్వు లేదని అనుకుంటున్నావు. ఆ బ్రహ్మ పదార్థం, ఆ సత్య పదార్థం, నీ హృదయంలో ఉన్న వస్తువు లేదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు వెతికే నిజం, నువ్వు వెతికే దేవుడు, నువ్వు వెతికే బ్రహ్మము నీ హృదయంలోనే ఉంది. కానీ అది నీకు లేనిదాని కూడా అనిపిస్తుంది. మనం పూర్వజన్మల్లో ఏ మార్గంలో అయితే ప్రయాణం చేశామో, ఏ మార్గానైతే మనం సాధన చేశామో పూర్వజన్మలో, ఈ జన్మలో ఆ మార్గం మనకి తేలిగ్గా ఉంటుంది. జ్ఞాన మార్గం కష్టం, భక్తి మార్గం తేలికి అని లేదు. పూర్వజన్మలో మనం భక్తి మార్గంలో కనుక ప్రయాణం చేస్తే ఈ జన్మలో మనకి భక్తి మార్గం తేలిగ్గా ఉంటుంది. పూర్వజన్మలో మనం కర్మ మార్గంలో కనుక ప్రయాణం చేస్తే ఈ జన్మలో మనకి కర్మ మార్గం తేలిగ్గా ఉంటుంది. ఎవరు తమ పూర్వజన్మలో ఏ మార్గంలో అయితే బ్రహ్మానుభవం పొందటానికి సాధన చేశారో, ఏ మార్గాన్ని అనుసరించారో, ఆ మార్గం ఈ జన్మలో వాళ్ళకి సహజంగానే తేలిగ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ భక్తి కూడా ఎంతో కష్టపడితే వస్తుంది కానీ, ఎంతో కృషి చేస్తే వస్తుంది కానీ, ఇదంతా తేలిగ్గా వచ్చేది కాదు. ఈ సామాగ్రి భక్తి కూడా, దానికి కూడా గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరు అనుగ్రహం ఉండాలి, పెద్దల అనుగ్రహం ఉండాలి. అందరి అనుగ్రహం ఉంటేనే కానీ భక్తికి కూడా మనకు యోగ్యత కాదు. వైరాగ్యం లేకపోతే భక్తి రాదు, భక్తి లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే మోక్షం లేదని వాసుదేవ స్వామి వారు భాగవతంలో చెప్పారు. కృష్ణస్వామి వారు ఏమన్నారంటే, వైరాగ్యం లేని వాడికి భక్తి రాదు. ఇదే పైకి భక్తిగా ఉన్నట్టు వాడు కనిపించినా హృదయంలో ఏమి ఉండదు వాడికి, గొల్లే. వైరాగ్యం ఎవరికైతే లేదో వాడికి భక్తి ఉండదు, భక్తి లేని వాడికి జ్ఞానం కలగదు, జ్ఞానం లేని వాడికి అపరోక్షానుభవం కలగదు. అంటే ఆ హృదయంలో ఉన్నటువంటి వస్తువు తానేగా వ్యక్తం కాదు. గురువు గురువు అంటే పుస్తకాలు చదివిన వాడు గురువు కాదు. ఎవడైతే తన హృదయంలో ఉన్న సత్యాన్ని, తన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని, తన హృదయంలో ఉన్న బ్రహ్మముని పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా ఎవరికైతే అనుభవం కలిగిందో, అనుభవం వచ్చిందో, తన అనుభవాన్ని తన చూపు ద్వారా, మాట ద్వారా, తన చేత ద్వారా ఎవరైతే ఇతరులను అనుగ్రహిస్తున్నారో వాడు సద్గురువు. సద్గురువు అంటే ఊరేగింపుల వల్ల, ఇటువంటి మీటింగ్ల వల్ల ఎవడో సద్గురువు అవ్వడు. సద్గురువు అంటే డైరెక్ట్గా తన హృదయంలో ఉన్న వస్తువు, ఇప్పుడు అహంకారం మనకి నేనుగా ఏ విధంగా అయితే వ్యక్తం అవుతుందో, ఆ హృదయంలో ఉంటుంది ఆ చావు పుట్టుక లేని వస్తువు, పుట్టుక చావు లేని వస్తువు ఒకటి. నీ శరీరం పుడుతుంది, నీ శరీరం మరణిస్తుంది, కానీ పుట్టుక చావు లేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది. దానికి పుట్టుక లేదు, చావు లేదు, అది స్వతంత్రమైనది. అది ఎవరికైతే నేనుగా, ఇప్పుడు అహంకారం ఏ విధంగా అయితే మనకి నేనుగా వ్యక్తం అవుతుందో, లోపల ఉన్న బ్రహ్మము ఎవరికైతే నేనుగా వ్యక్తం అవుతుందో, తానుగా వ్యక్తం అవుతుందో, వాడు సద్గురువు. తాను అనుభవిస్తూ, ఆ వస్తువును తాను అనుభవిస్తూ ఇతరులకు కూడా అతను చెప్పగలిగితే అతను టీచర్ అవుతాడు. సాధన లేకుండా మోక్ష సిద్ధి కలగదు, సాధన లేకుండా జ్ఞానం కలగదు. అందుచేత నేను ఏదో అంతసేపు పూజ చేశాను, ధ్యానం చేశాను, ఇన్ని యాత్రలు తిరిగాను అని అనుకుంటున్నావు. ఆ యాత్రలు తిరిగి నేనెవడు, ధ్యానం చేసిన నేనెవడు, పూజ చేసిన నేనెవడు, ఆ జపం చేసిన నేనెవడు, ఆయన తీసుకో పక్కన పెడితేనే కానీ నీకు మోక్షం రాదన్నాడు రమణ ఆచార్యుడు. ఎంతసేపు ఈ సోదు గొడవలేంటి? నువ్వు నిజంగా భక్తులు అయితే అరగంట జపం చేశాను, లేకపోతే పావు గంట ధ్యానం చేశాను, లేకపోతే యాత్రకి వెళ్ళాను, ఇది కాదు. నీకు అన్నిటిలోనూ నేను ఉన్నాడు. నేను ధ్యానం చేశానని చెబుతున్నావు, ఆ ధ్యానం చేయటంలో కూడా అక్కడ నేను ఉన్నాడు. జపం చేశానని చెబుతున్నావు, అక్కడ నేనున్నాడు. యాత్రకి వెళ్ళానని చెబుతున్నావు, అక్కడ నేనున్నాడు. నదుల్లో మునిగానని చెబుతున్నావు, అక్కడ నేనున్నాడు. ఆ నేను తీసేస్తేనే కానీ నీకు మోక్షం కలగదు. ఆ నేనుతో నీకు సహవాసం ఉన్నంతకాలం నువ్వు మరణిస్తూ ఉండాలి, మళ్ళీ పుడుతూ ఉండాలి, పుట్టి మళ్ళీ మరణిస్తా ఉండే నీ జన్మ మరణ ప్రవాహంలోంచి నువ్వు విడుదలయ్యే అవకాశం లేనే లేదు. రమణుడు చెప్పిన మాటలు మనం వినం, యేసుక్రీస్తు చెప్పిన మాటలు వినం మనం, రమణుడు చెప్పిన మాటలు, లేకపోతే రామకృష్ణుడు చెప్పనివ్వండి, రాముడు చెప్పనివ్వండి, మరొక మహాత్ముడు చెప్పనివ్వండి, అవతార పురుషుడు చెప్పనివ్వండి, గురువు చెప్పనివ్వండి, వాళ్ళ మాటలు విన్నట్టు మనకు అనిపిస్తుంది కానీ నిజంగా మనం వినటం లేదు. మన మనస్సు నటిస్తుంది, వారు చెప్తున్న మాటలు మనం వింటున్నామని నటిస్తున్నా కానీ నిజంగా మనం వినటం లేదు. ఏమిటంటే మరి ఎవరు చెప్పినట్టు వింటున్నాం, మరి దేవుడు చెప్పినట్టు మనం వినటం లేదు. మరి ఎవరు చెప్పినట్టు వింటున్నాం అంటే మన అహంకారం చెప్పినట్టు మనం వింటున్నాం. అంటే దీనికి ఏమిటంటే, జ్ఞానికి వాడు చెప్పినట్టుగా మనస్సు వింటుంది, మనం చెప్పినట్టు మన మనస్సు వినదు. జ్ఞాని ఏది చేస్తే వాడు మనస్సు అలా వింటుంది, కానీ మనం చెప్పినట్టు మటుకి మన మనస్సు వినదు. దీనికి కారణం ఏంటంటే, మనిషికి వాడెవడో వాడికి తెలిస్తే, వాడు హృదయంలో ఉన్న వస్తువు ఏంటో వాడికి తెలిస్తే, ఎవడైతే తన హృదయంలో ఉన్న సద్వస్తువుని తెలుసుకున్నాడో, బ్రహ్మమును తెలుసుకున్నాడో, వాడు సమర్థుడు అవుతాడు. అంటే వాడు జ్ఞాని అవుతాడు. వాడు చెప్పినట్టు మనస్సు వింటుంది, వాడి మనస్సు వింటుంది. జ్ఞాని మనస్సు కదలమంటే కదులుతుంది, కదలొద్దంటే కదలదు, అంత స్థిరంగా ఉంటుంది జ్ఞాని మనస్సు. కారణం ఏంటంటే, తన ఎవరో తనకి తెలియబడింది కాబట్టి, లోపల బ్రహ్మము వాడికి తెలిసింది కాబట్టి, ఆ బ్రహ్మానుభవం ఎవరికైతే కలిగిందో వాడు చెప్పినట్టుగా వాడు మనస్సు నడుచుకుంటూ ఉంటుంది. అంటే ఒక సేవకుడిలాగా పనిచేస్తుంది. ఇప్పుడు మన మనస్సు మనమే తత్తనం చేస్తాం, మన మనస్సు ఇప్పుడు మనకి యజమానిగా ఉంది. కానీ జ్ఞాని మనస్సు జ్ఞానికి యజమానంగా ఉండదు, జ్ఞానికి నౌకరిగా ఉంటుంది. ఇప్పుడు మన మనస్సు ఎలా ఉందంటే, మనస్సు యజమాని, మనం నౌకరుల కింద ఉన్నాం. జ్ఞానం వచ్చిన తర్వాత మనస్సు నౌకరిగా పనిచేస్తుంది, తన యజమానిగా ఉంటాడు జ్ఞానం వచ్చిన తర్వాత. అంటే ఎవడైతే తన తాను తెలుసుకున్నాడో వాడు చెప్పినట్టు మనస్సు వింటుంది, ఎవరికైతే తాను ఎవడో తనకి తెలియనంతకాలం వాడు చెప్పినట్టు మనస్సు వినదు, మనస్సు చేతిలోనే వీడు ఉండాలని. అది అంటే ఇప్పుడు మనం అందరం భగవద్గీత చదివినా, పెద్దలు చెప్పిన మాటలు విన్నా, విన్నప్పటికీ మన మనస్సు అహంకారం చెప్పినట్టే నడుచుకుంటాను, కానీ ఇంకా మనకి మన ఎవరో మనకు తెలియటం లేదు కాబట్టి, మన స్వాధీనంలో కదా రావటం లేదు, మనం చెప్పినట్టు వినటం లేదు. మనస్సు శరీరం పనిచేస్తున్నట్టు, మనకు మనస్సు పనిచేస్తున్నట్టు, బుద్ధి పనిచేస్తున్నట్టు, జడ వస్తువులైనప్పటికీ పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఆత్మ సన్నిధానం వల్ల, చైతన్యం యొక్క సన్నిధానం వల్ల అవి కూడా చైతన్యంగా ఉన్నట్టు నీకు అనిపిస్తున్నాయి, కానీ అవి కూడా జడ వస్తువులే. నీవేదైతే నువ్వు నువ్వు అనుకుంటున్నావో, ఏ దేహమైతే నువ్వు అనుకుంటున్నావో, ఏ తెలివైతే నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే ఏ బుద్ధినైతే నువ్వు అనుకుంటున్నావో, ఏ ఇంద్రియములైతే నువ్వు అనుకుంటున్నావో, ఇవన్నీ జడ వస్తువులే. నువ్వు లోపల ఉన్నటువంటి సత్పదార్థంలో ఉన్నటువంటి చైతన్యం వల్ల వీటికి కూడా నీకు సజీవంగా ఉన్నట్టు నీకు అనిపిస్తున్నాయి. అంటే శరీరం కూడా జడ వస్తువే, తెలివి కూడా జడ వస్తువే, మనస్సు కూడా జడ వస్తువే, బుద్ధి కూడా జడ వస్తువే. అంటే వీటిలోంచి విడిపడితేనే కానీ నువ్వు, అంటే దేహములోంచి విడిపడితేనే కానీ, అంటే ఏదైతే జడమో, ఏదైతే అసత్యమో, అందులోంచి నువ్వు విడిపడితే వెంటనే నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది అని. అంటే లోపల దేవుడు ఉన్నాడా లేదని మీరు అనుమానించకండి, బ్రహ్మము ఉందా లేదా అని మీరు అనుమానించకండి. నువ్వు భగవంతుడు ఉన్నాడా లేదా అని విచారణ చేయటం బదులు, నీ అహం వృత్తిని, ఈ దేహబుద్ధిని నువ్వు కనుక తొలగించుకుంటే వెంటనే లోపల నా సత్వస్సు నీకు వ్యక్తం అవుతుంది. అప్పుడు నువ్వు ఇతరులు చెప్పుడు మాటల మీద నువ్వు ఆధారపడి ఉండక్కర్లేదు కాదు. దేహానికి పరిమితమైన బుద్ధి ఉన్నవాడు అందరి దగ్గరికి చచ్చిపోయేటప్పుడు ఎముడు వస్తాడు, కానీ దేవుడు రాడు. ఎవరికైతే దేహబుద్ధి నశించిందో, ఎవరికైతే ఆత్మబుద్ధి కలిగిందో, చైతన్య బుద్ధి ఎవరికైతే కలిగిందో, వాడి దగ్గరికి దేవుడు వస్తాడు. ఇది ఇప్పుడు ఎందుకీ మన దగ్గరికి చనిపోయేప్పుడు ఎముడు వస్తాడా దేవుడు వస్తాడా అనేది ఇంకా మనం కోర్టుకెళ్ళి తెలుసుకోకర్లేదు, మన మటికి మనకే తెలుస్తాండి. సో మరణించే టైంలో ఎవరికైతే దేహబుద్ధి ఉందో వాడి దగ్గరికి యమధర్మరాజు వస్తాడు. మరణించే టైంలో ఎవరికైతే దేహబుద్ధి నశించి చైతన్య బుద్ధి ఆత్మబుద్ధి కలిగిందో వాడి దగ్గరికి దేవుడు వస్తాడు. ఆ వ్యక్తి భావన నశిస్తేనే కానీ ఎవరికి మోక్షం కలగదు. అంచేత రమణాచార్యుడు ఏమన్నాడంటే, నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, ఏ మార్గమైనా నేను ఉంటాడు. అంచేత నువ్వు తొలగించుకోవాల్సిన ఆయన, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా నువ్వు విడుదల పొందవలసింది ఆ నేనులోంచి, నువ్వు విడుదల పొందాలి. ఆ నేనులోంచి నువ్వు విడుదల పొందకపోతే నీకు మోక్షం అనే సమస్య లేదు, శాంతి లేదు నీకు, నీకు శాంతి కలగదు, నీకు మోక్షం కలగదు. అంటే ఆ నేను ఏం చేయడం, నీకు మోక్షానుభవం కలగటం కోసం, మోక్షసిద్ధి కలగటం కోసం ఈ దేహగతమైన నేనే నీకు అడ్డొస్తాను. అంటే అహంకార బుద్ధి నీకు అడ్డొస్తుంది. అంటే అహంకార బుద్ధిలోంచి నీ విడుదల పొందిన వెంటనే నీకు శాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అంటే నీ అహంకార బుద్ధిలోంచి నీ విడుదల పొందాలి. కానీ ఆత్మ ఒకటే, ఉన్నది ఒకటే. అంటే దేహాలు వేరుగా ఉండొచ్చు, మనస్సులు వేరుగా ఉండొచ్చు, అహంకారాలు వేరుగా ఉండొచ్చు, రంగులు వేరుగా ఉండొచ్చు, కానీ ఉన్న వస్తువు ఒకటే, లోపల ఉన్న సత్పదార్థం మటుకే ఒకటే. అంటే ఎవరికైతే బ్రహ్మానుభవం కలిగిందో వాడు లోపలటువంటి వస్తువుని, లోపలటువంటి అందరిలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి సత్పదార్థం వాడికి కనిపిస్తూ ఉంటుంది. వాడికి కనుక రూపబుద్ధి నశిస్తే ఇతరుల్లో ఉన్నటువంటి సత్పదార్థమే వాడికి కనిపిస్తూ ఉంటుంది. మీరందరూ అజ్ఞానం, నేను జ్ఞానం అని ఏ జ్ఞానం అనుకోవడం, తనకి ఎప్పుడైతే దేహబుద్ధి నశించిందో, తన ఎప్పుడైతే ఆత్మస్వరూపుడు ఆత్మగా ఉండిపోయాడో, వాడు అందరిలో వచ్చిన ఆత్మగానే అందరిలోనూ ఆత్మనే చూస్తాడు. తాను ఏదైతే అయి ఉన్నాడో అదే ఇతరులు కూడా వాడు చూస్తూ ఉంటాడు. అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు, ధర్మరాజుకి లోకంలో ఎవరు చెడ్డవాళ్ళు కనపడలేదు, దుర్యోధనుడికి ఎవరు మంచివాళ్ళు కనపడలేదు అని. లోకంలో దుర్యోధనుడికి లోకంలో ఎవరో మంచివాడు కనపడలేదట. ధర్మరాజుకి ఒక చెడ్డవాడు కూడా లోకంలో కనపడలేదు. ఇంకేదంటే తనలో ఉన్నదే బయటకు కనిపిస్తూ ఉంటుంది, మనలో ఉన్నదే బయటకు కనిపిస్తూ ఉంటుంది, మనలో లోపలదే అది బయటకు కనపడదు. శాస్త్రం చెబుతుంది, పరమేశ్వరుడు చెబుతున్నాడు, నువ్వు అహంకారం కాదని, నువ్వు మనస్సువు కాదని, నువ్వు బుద్ధివి కాదని పరమేశ్వరుడు చెబుతున్నాడు. పరమేశ్వరుడు చెప్పినప్పటికీ ఏదైతే నువ్వు కాదని చెబుతున్నాడో దాని చోట నువ్వు పట్టుకుని వెళ్ళాడుతున్నావు, కానీ దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయటం లేదు. నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, నువ్వు అహంకారం కాదన్నప్పుడు దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని నువ్వు మనస్సు కాదన్నప్పుడు దాన్ని విడిచిపెట్టాలి. అంటే నీకు నువ్వు ఏదైతే కాదని పరమేశ్వరుడు చెబుతున్నాడో అందులోంచి నువ్వు వేరుపడటానికి ప్రయత్నం చెయ్యాలి. అందరూ మేము సాధన చేస్తున్నాం, మేము సాధన చేస్తున్నారు అని చెప్పేవాళ్ళు, కానీ ఎవరు హృదయం యొక్క లోతుల్లోకి దిగలేకపోతున్నారని. దానికి కారణం ఏంటంటే అహంకారాన్ని పెట్టుకుని ఎవడో భగవంతుని చూడలేడు. మనిషి ఉద్దేశం ఏంటంటే అహంకారాన్ని విడిచిపెట్టకుండా అహంకారంతో దేవుణ్ణి చూడాలని. ఇది మనిషి చేస్తున్నటువంటి పొరపాటు. అహంకారం నశిస్తేనే కానీ దేవుడు కనపడ్డం. అంటే ఈ సాధన చేసేవాడు ఏమనుకుంటున్నాడంటే అహంకారాన్ని విడిచిపెట్టకుండా అహంకారంతో భగవంతుని చూడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అహంకారం నశిస్తేనే కానీ, అహంకార బుద్ధి నశిస్తేనే కానీ, అహంభావన నశిస్తేనే కానీ హృదయంలో ఉంటున్న దేవుడు వ్యక్తం కాడు. అంటే ఈ సాధన యొక్క ప్రయోజనం ఏమిటి, అహంభావం నశింపు చేసుకోవాలి అనేటువంటిది అది కలిగించుకుని, అహంభావం తొలగించుకోకుండా ఈ అహంభావం అలాగే అట్టే పెట్టుకుని ఈశ్వరుని దర్శనం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇది పొసగన పని, సాగన పని, ఇది సాధ్యం కాదు. ఎప్పుడైతే నీ హృదయమైనటువంటి సత్యమును అనుభవంలోకి తెచ్చుకున్నావో, అప్పుడు దేహం మరణించినప్పుడు కూడా నేను మరణిస్తున్నాను నీకు అనిపించదు అసలు. అయితే నీ లోపల ఉన్న సత్యానికి మరణం లేదు. అంటే శరీరం ఉండగానే మీరు జీవన్ముక్తులు కావాలి, గుణాతీతులు కావాలి. గుణబద్ధుడు గుణాతీతుడితో స్నేహం చేయాలి, చేయడం చేయడే వీడు కూడా గుణాతీతుడు అవుతాడు. సత్పురుషుడు సహవాసం ఎందుకంటే, సజ్జన సాంగత్యం ఎందుకంటే, వాసన నశించడానికి. అంటే రాబోయే జన్మలకి ఏ వాసనలు అయితే మనలో ఉన్నాయో, ఏ సంస్కారాలు అయితే మనలో ఉన్నాయో, ఏ బలహీనతలు అయితే మనలో ఉన్నాయో, అంటే పునర్జన్మ హేతువులు ఏదైతే ఉన్నాయో ఆ హేతువులన్నీ నశింపజేయటానికి సత్పురుషు సహవాసం. అంటే నీ అంతటి నువ్వు సాధన చేసుకుంటే సరే సరే, నువ్వు సాధన చేసుకోలేనప్పుడు సజ్జన సాంగత్యం నువ్వు చేయటం వల్ల ఈ పునర్జన్మ హేతువులు నీకు నశిస్తాయి. అయితే నువ్వు ఏ శాంతి కోసం వెతుకుతున్నావో ఆ శాంతి నీ హృదయంలోనూ ఉంది. నీ వాసన నశించిన వెంటనే నీకు ఆ శాంతి తెలియబడుతుంది. శాంతి నీకు బజార్లో దొరకదు, ఎక్కడ దొరకదు, శాంతి నీ హృదయంలోనూ ఉంది. మనస్సు అణిగితే నీకు ఆ శాంతి తెలుస్తుంది. అహంకారాన్ని పోగొట్టుకోవడానికే నీ సాధన యొక్క ప్రయోజనం కానీ సత్యాన్ని తెలుసుకోవడానికి కాదు, సత్యం హృదయంలోనూ ఉంది. ఇది పోయిన వెంటనే అది నీకు వ్యక్తమవుతుంది. అంటే అనారోగ్యం నశించిన వెంటనే ఏ విధంగా అయితే ఆరోగ్యం కలుగుతుందో, అదేవిధంగా నీకు ఆ దేహభావం నశించిన వెంటనే, ఆ దేహగతమైన నేను నశించిన వెంటనే, ఆ వ్యక్తిగతమైన నేను నశించిన వెంటనే నీకున్న లోపల ఉంటున్న సత్యం నీకు వ్యక్తమవుతుంది. అయ్యా సత్యమే శాశ్వతమైంది, అదే సత్యం. భ్రమము భ్రమం అంటే సత్యమే భ్రమము. అయితే నువ్వు లోకంలో నీ టైం కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా, అంటే లోకంలో మీ పనులు మీరేదో శ్రద్ధగా చేసుకుంటూ, భగవంతుని సంతోషించే పనులు మీరు చేస్తూ, మీ పనులు మీరు నిర్మలంగా నిరాడంబరంగా మీ పనులు మీరు చేసుకుంటూ, ప్రారంభాన్ని బట్టి ఒకసారి కష్టం ఎదురవుతుంది, ఒకసారి సుఖం ఎదురవుతుంది. దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టు. కష్టం వచ్చినా ఇది నిత్యముగా ఉండదు, సుఖం వచ్చినా నిత్యంగా ఉండదు. కష్టం కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది, సుఖం కూడా ఎప్పుడు ఉండదు, అది కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఈ కష్ట సుఖాల మధ్య నువ్వు నలిగిపోకుండా నీ హృదయంలో ఉన్న వస్తువుని తెలిసి కూడా నువ్వు ప్రయత్నం చెయ్యి. పైకి లోకంలో అందరిలాగా నువ్వు ఉండటానికి నటించు, అందరిలాగా ఉన్నట్టు నటించు, కానీ హృదయంలో ఉన్న వస్తువుని తెలిసి కూడా దాన్ని సాధన చేసుకుని, నీ భక్తి నీ సాధన పక్కవాడికి తెలియాలని ఎక్కడా లేదు. నువ్వు అందరితో పాటే ఉన్నట్టు ఉండి ఆ నువ్వు సాధన నీ సాధన నువ్వు చేసుకుంటూ, ఇతరులకు తెలియక్కర్లేదు నువ్వు చేసే సాధన. పైకి మధ్యకి అందరిలాగా ఉన్నట్టు నువ్వు కనిపించు. కనిపించి నీ సాధన చేసుకుని నీ సిద్ధి పొంది లోపల ఉన్న వస్తువు నీ శరీరానికి మరణం రాకముందే నువ్వు లోపల ఉన్న వస్తువుని తెలుసుకోమని చెబుతున్నాడు ఇక్కడ రమణాచార్యుడు. పైకి మీరు అందరిలాగా ఉండని మీరు పెద్ద భక్తులు వేషం వేసి మనం గొప్పగా ఉన్నట్టు అనుకోక్కర్లేదు. అందరిలాగా మామూలుగా పైకి కనిపిస్తూ ఉండాలి. అంటే లోపల ప్రయత్నం మటుకు లోపల జరుగుతూ ఉండాలి. విచారణ కానీ ప్రయత్నం కానీ సాధన కానీ బయట చేసేది కాదు, లోపల చేయాలి. అంటే నేనే తలంపు నీకు లోపల ఉంది కాబట్టి నువ్వు వెతకటం కూడా లోపల వెతకాలి, బయట వెతికితే దొరికింది కాదు అది. ఆ నేననే తలంపు మూలం ఎక్కడ ఉందంటే లోపల ఉంది కానీ బయట లేదు. ఆ నేననే తలంపును మూలం చూడకుండా ఎవడైనా నేను దేవుణ్ణి చూచానని చెబితే అది మానసిక దృశ్యమే కానీ జవాబం కాదన్నారు. అహంకారాన్ని ముస్తాబు చేయడానికి నువ్వు ప్రయత్నం చేయకు, అంటే నువ్వు చేసే పని అది తొలగటానికి ప్రయత్నం చేయకు, అంటే అహంకారం పొంగటానికి నువ్వేం ప్రయత్నం చేయొద్దు. అంటే నువ్వు ఆడంబరం లేకుండా మమకారం లేకుండా కనుక నువ్వు పని చేస్తుంటే, ఆసక్తి లేకుండా నువ్వు పని చేస్తుంటే దానంతటి ఎండిపోయి రాలిపోతుందని అది. ఇంతకీ ఇక్కడ రమణాచార్యుడు చెప్పేది ఏంటంటే మా ఎక్కడుండేది నువ్వు అహంకారం కాదని భగవంతుడు చెప్పేటప్పుడు అహంకారాన్ని ముస్తాబు చేయడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తావు, అదే మాయను. ఏదైతే నేను బంధిస్తానో దాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోకు. ఈ అహంకారంతో నీకున్న స్నేహం వదులుకుంటే నీ లోపలటువంటి సత్యవస్తువు నీకు వ్యక్తం అవుతుందని. అంటే సాధన కానీ విచారణ కానీ లోపల చేసుకునేదే కానీ బయట చేసేది కాదు, లోపలే చేయాలి. నువ్వు లోపల విచారణ చేయగా 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 అది నశిస్తుంది, మనస్సు నశిస్తుంది, అహంకారం యొక్క అహంకారం నశిస్తుంది, దాని మూలం నీకు తెలియబడుతుంది. ఈ దేవుడు నువ్వు వెతికే దేవుడు అహంకారం యొక్క మూలంలోనే ఉన్నాడు. ఇంకా ఈ మూలం తెలిసిన వెంటనే ఆ దేవుడు కూడా నీకు తెలియబడతాడు అని. ఇది సత్పురుషుల సహవాసం, మహాత్ముల యొక్క సహవాసం ఊరికే పోదు. ఎంతో కొంత వాళ్ళ వల్ల మేలు జరుగుతుంది. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారని. అంటే మహాత్ముల యొక్క దర్శనం వల్ల, మహర్షుల యొక్క సందర్శనం వల్ల ఎంతో కొంత వాళ్ళు చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుందని. అంటే సజ్జన సాంగత్యం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు ఇక్కడ. నిరంతరము నువ్వు దేహాన్ని గురించే చింతించకు, నిరంతరము నీ శరీరం గురించే, నీ శవం గురించే నిరంతరము చింతించకు. దానికి ఏదో స్నానం చేయించు, దానికి ఏదో పూట రెండు పూటలు అన్నం పెట్టు. అంటే దానికి ఏదైనా రోగం వస్తే మందయ్యి, కానీ అంతవరకే కానీ నిరంతరము దేహం చుట్టూరు తిరక్కును. భక్తిని అభ్యసించు, నువ్వు భక్తిని ప్రాక్టీస్ చెయ్యి, జ్ఞానాన్ని ప్రాక్టీస్ చెయ్యి. అంటే ఏదో ఒక పరమేశ్వరుని ఉపాసన చెయ్యి. ఉపాసన చేయగా చేయగా దేహబుద్ధికి దూరం అవుతావు, సత్యబుద్ధికి ఆత్మబుద్ధికి దగ్గర అవుతావు. నిరంతరము దేహాన్నే చింతిస్తుంటే దైవానికి దూరం అవుతావు. అంటే దైవాన్ని చింతిస్తుంటే దేహానికి దూరం అవుతావు. అంటే నువ్వు ఏదైతే చింతిస్తున్నావో అది నువ్వు అవుతావు. అందుచేత నువ్వేం చేయాలి, నిరంతరము భక్తిని అభ్యసించు, ఉపాసన చెయ్యి. నీకు ఏ దేవుడైతే, ఏ గురువు అయితే ఇష్టమో నీకు, ఏ దేవుడైతే నీకు ఇష్టం, ఆ దేవుడి పట్ల నీకు ప్రేమ కలిగి ఉండు, ఆ నిరంతరము చింతిస్తూ ఉండు. అతనితో మానసికమైన అనుబంధం పెట్టుకో, మానసికంగా దగ్గరగా ఉండు. అంటే శరీరం ఎక్కడున్నప్పటికీ మనకి ఎవరైతే ఇష్టదేవుడో, శరీరం ఎక్కడున్నప్పటికీ మనస్సుతో ఆ దేవుడితోటి, ఆ గురువుతోటి, ఆత్మతోటి సన్నిహితంగా ఉండు. సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నం చేయి. అంటే దేహం ఏమవుతుందని విచారపడకు. నీ దేహం ఏమవుతుందో తల్లి కడుపులోనే దాని నిర్ణయం అంతా అయిపోయింది. తల్లి కడుపులోనే సినిమా తీసేస్తారు. ఆ దేహం బయటకు వచ్చిన తర్వాత ఎంతకాలం ఏ పని చేయాలి, ఏ రోజున మరణించాలనేది దేహానికి అది నిర్ణయం అయిపోయి ఉంది. అంటే దేహం నువ్వు కండాలు పడినంత మాత్రం చేత తొందరగా చనిపోదు. ఉడికే దానికి చుట్టూరు డాక్టర్లు పెట్టుకుని కూర్చున్నంత మాత్రం చేత ఏమైనా 160 సంవత్సరాలు జీవించదు. దేహం ఉండగాని నువ్వు ఈశ్వరుని ఉపాసన చేయడానికి ప్రయత్నం చేయి, గురువుని ఉపాసన చేయడానికి ప్రయత్నం చేయి, నీ లోపల సద్వస్తువుని ఆత్మని ఉపాసన చేయడానికి ప్రయత్నం చెయ్యి. భగవంతుడు ఏ స్థాయిలో ఈ మాటలు చెబుతున్నాడో ఆ స్థాయికి మనం ఎదిగితేనే కానీ, ఆ చైతన్య స్థాయి వస్తేనే కానీ పూర్తిగా ఈ మాటలు మనకు అవగాహన కావు. అంటే ఈ భగవంతుడు ఏ మాటలు అయితే చెబుతున్నాడో, ఏ చైతన్య స్థాయిలో ఉండి ఆ మాట చెప్పాడో, ఆ స్థాయికి మనం కూడా ఎదిగితేనే కానీ ఈశ్వరుడు చెప్పిన వాక్కు కూడా మనకు అర్థం కాదు. అంటే శాస్త్రం యొక్క అనుగ్రహం లేకుండా, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లేకుండా ఆ మాట కూడా మనకు బోధపడదు. రమణాచార్యుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, అది నిజమే సత్యమే చెప్పాడు అనుకోండి ఆత్మ గురించి, అది మీరు అర్థం చేసుకుందామని మీరు ప్రయత్నం చేస్తారనుకోండి, మీ పూర్వజన్మ గొడవలు, మీ దేహం గొడవలు, మీ మనస్సు గొడవలు, మీ అహంకారం గొడవలు లోపల ఉంటాయి. ఒక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా మీ తల నేల కేసు కొట్టుకున్నా, గోడ కేసు కొట్టుకున్నా, నూటికి ఒకంతకు అర్థం అవుతుంది కానీ 99% అర్థం కాదు. ఏంటంటే ఈ పూర్వవాసనలు ఏం చేస్తాయంటే మీరు విన్న విషయాన్ని బయటికి దింటేస్తూ ఉంటారు. మీరు కృష్ణుడు చెప్పనివ్వండి, భగవద్గీతలో భగవంతుడు చెప్పనివ్వండి, ఆ భగవంతుడు చెప్పాడు, స్వామివారు చెప్పాడు, వాసుదేవ స్వామి వారు చెప్పాడు, నేను అంతర్హృదయాల్లోనే ఉన్నానని చెప్పాడు, నివాసంగా ఉన్నానని చెప్పాడు. అది భగవంతుడు అసత్యం ఎందుకు చెబుతాడు, సత్యమే చెబుతాడని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలు పెడితే ఏమండి, ఏదైనా ఒక వంతు అర్థం అవుతుంది, 99% అర్థం కాదు. దానికి కారణం ఏంటంటే మన వాసనలు ఏం చేస్తాయంటే ఆ మాటను అర్థం అవ్వకుండా చేసి అడ్డొచ్చి నిలబడతాయి. మనస్సులో ఉన్నటువంటి ఆ దుష్ట సంస్కారాలు, ఆ దుష్ట వాసనలు అవి ఏం చేస్తాయంటే భగవంతుడు చెప్పిన మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అర్థం అవ్వకుండా వాసనలు అడ్డస్తూ ఉంటాయి. ఇంటికే రమణ మహర్షిని ఒక ఒక అతను అడిగాడు, భగవంతుడు హృదయంలో నా హృదయంలో ఉన్నాడని మీరు చెబుతున్నారు, నా హృదయంలో ఉంటే నాకు నాకు ఎందుకు కనపడటం లేదు, కనపడాలి కదా అని. అంటే అప్పుడు ఆయన చెప్పాడంటే, భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు, నీకు తెలుసున్నా ఉన్నాడు, నీకు తెలియకపోయాను ఉన్నాడు, తెలిసింటే సుఖపడతావు, తెలియకపోతే దుఃఖం నేను వెంటాడుతుంది. కానీ భగవంతుడు నీ హృదయంలో ఉన్నప్పటికీ నీకు తెలియ నీకు ఎందుకు తెలియటం లేదంటే, నీ వాసనల యొక్క వేగం, నీ తలంపుల యొక్క వేగం, నీ అలవాట్ల యొక్క వేగం వల్ల తెలియపడటం లేదు కానీ లేడు కాబట్టి కాదన్నాడు. అంటే భగవంతుని మన హృదయంలో లేకపోవటం వల్ల తెలియకపోవటం కాదు, అంటే మన అలవాట్ల యొక్క వేగం వల్ల, అలవాటు ఆ తలంపుల యొక్క వేగం వల్ల, రాగద్వేషాల యొక్క వేగం వల్ల, మనోనిగ్రహం కానీ ఇంద్రియ నిగ్రహం కానీ లేకపోవటం వల్ల తెలియపడటం లేదు. అంతేకాని హృదయంలో లేడని కాదు, ఉన్నాడు, అందరి హృదయంలోనూ ఉన్నాడు. ఉండి అడి ఆ జీవుని వాడు వారు ప్రారంభమును అనుసరించి ఆడిస్తున్నాడు. ఆ దేవుడు ఏ పనైతే చేయమని చెప్పాడు, ఎలా జీవించమని చెప్పాడు, అలా జీవిస్తే ఆయన మనకు ఎరుక పడతాడు, ఆ దేవుడు మనకు ఎరుక పడతాడు, ఈశ్వరుడు ఎరుక పడతాడు. అంటే బహుజన్మల పుణ్యం ఉంటేనే కానీ, బహుజన్మల కృషి ఉంటేనే కానీ, బహుజన్మల సాధన ఉంటేనే కానీ వాడికి తెలియబడ్డ పరమేశ్వరుడని. అంటే బహుజన్మల కృషి ఉండాలి, బహుజన్మల సాధన ఉండాలి, బహుజన్మల పుణ్యబలం కూడా ఉండాలి ఆ మనిషికి, ఉంటేనే కానీ వాడికి ఈశ్వరుడు తెలియబడ్డు. అంటే నీకు ఏకాగ్రత ఉండాలి, పవిత్రత ఉండాలి, ప్రవీణత ఉండాలి. పవిత్రత కనుక ఉంటే, ప్రవీణత కనుక ఉంటే, ఏకాగ్రత కనుక ఉంటే, వినయం కనుక ఉంటే పరమేశ్వరుడు తెలియబడతాడు. అందరికీ తెలియకపోవడానికి కారణం ఏంటంటే తగినంత వినయం లేదు. ఎవరికైతే వాక్కులో కానీ మనస్సులో కానీ ఎవడైతే వినయవంతుడో వారికే సత్యం తెలియబడుతుంది. అవినయం ఉంటే పరమాత్మ భగవంతుడు తెలియబడ్డం. వినయం ఉండాలి, వాడికే విద్య ఉండాలి, వాడికే పరమేశ్వరుడు తెలియబడతాడు. కానీ వినయం లేని వాడి మటుకి పరమేశ్వరుడు తెలియబడ్డం అని ఎంత సమీపంలో ఉన్నప్పటికీ ఆయన తెలియబడ్డం. ఈ మనస్సు కనుక అంతర్ముఖం అవుతాంటే ఏ విషయాలైతే నిన్ను ఇప్పుడు బాధ పెడుతున్నాయో, ఏ చిల్లర గొడవలైతే నిన్ను ఇప్పుడు బాధ పెడుతున్నాయో, నీ మనస్సు కనుక అంతర్ముఖం అవుతాంటే నిన్ను బాధించటం మానేస్తాయి. మనస్సు హృదయాభిముఖంగా కనుక, ఆత్మాభిముఖంగా, దైవాభిముఖంగా కనుక ప్రయాణం చేస్తుంటే ఈ చిదర గొడవలన్నీ కూడా అణిగిపోతాయి, నీకు అశాంతి కూడా తగ్గుతుంది, ఈ మనస్సు సృష్టించిన కల్లోలం కూడా ఆరిపోతుంది. భగవాన్ ఏమంటున్నారంటే, ఆత్మ గురించి మీరు అడుగుతున్నారు, ఏదో బ్రహ్మ గురించి అడుగుతున్నారు, చైతన్యం తెలుసుకోవాలి, మాకు మోక్షం వచ్చేయాలంటున్నారు. ఎవరైనా చిన్న మాట అంటే భరించలేరు మీరు, ఎవరైనా చిన్న మాట అంటే భరించలేరు, ఎర్ర చేయం కుట్టినా కానీ మీరు తట్టుకోలేరు, అంత సహనం లేదు, అంత ఓర్పు లేదు, అంత శక్తి లేని వాళ్ళకి నీకు మోక్షం ఎలా వస్తుంది అంటున్నారు. కనీసం కొంత ఎర్ర చేయం కుట్టినా కొంతమంది తట్టుకోలేరు, మరి ఏదైనా చిన్న మాట అంటే భరించలేరు, ఓర్పు లేదు, సహనం లేదు, శక్తి లేదు, ఒక జ్ఞానం లేదు, ఏమి లేకుండా మాకు మోక్షం కావాలి, మోక్షం కావాలంటే ఎలాగొస్తుంది అది? సాధన చేసి సహనం ఉన్న వాళ్ళకు వస్తుంది, ఆ సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళకు వస్తుంది. మీకు ఎప్పుడైతే సహనం ఉందో అప్పుడు శక్తి కలుగుతుంది, ఎప్పుడైతే ఓర్పు ఉందో అప్పుడు శక్తి కలుగుతుంది. ఆ సహనం వల్ల శక్తి కలుగుతుంది, ఆ శక్తి వల్ల మీకు పరమేశ్వరుడు వ్యక్తం అవుతాడు. చిన్న మాటకై మీరు భరించలేనప్పుడు, చిన్న చేవం కుడితే మీరు భరించలేనప్పుడు ఇంకా మీకు మోక్షం ఎలా వస్తుందని. అంటే దాని అర్థం ఏంటంటే, సహనం లేకుండా, ఓర్పు లేకుండా మీకు మోక్షం కలగదు, ఆ దైవీ సంపద కనుక లేకపోతే మీకు మోక్షం కలగదని. ఒకసారి రమణ మహర్షి గారు చక్కటి మాట చెప్తారు, ఇది మీరు ఎవరితో చెప్పకండి, రహస్యంగా దాచుకోండి. మీరు సర్వసాధారణ ఎదట వాళ్ళకి మనం కనుక సహాయం చేస్తే, మనం వాళ్ళకి సహాయం చేశాం కదా, వాళ్ళు కూడా మనకు సహాయం చేయాలని మీరు అనుకుంటూ ఉంటాడు. ఏమంటే రమణ మహర్షి గారు అన్నారు, ఎవరి వాడికి నువ్వు ఎప్పుడు సహాయం చేస్తావు, వాడు కష్టం అవునప్పుడు సహాయం చేస్తావు. అంటే వాడికి మళ్ళీ నీకు సహాయం చేయాలనుకుంటే నీకు తెలియకుండా నువ్వు కష్టాన్ని కోరుకుంటున్నావు అన్నాడు. ఆయన సర్వసాధారణంగా ఎదటి వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే, మేము వాళ్ళకి సహాయం చేశాం కదా, వాళ్ళు మాకేం చేశారనుకుంటా ఉంటారట. అలా అనుకోవద్దు మీరు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు మళ్ళీ నీకు సహాయం చేయాలంటే నీకు కష్టాలు రావాలి. అంటే నీకు తెలియకుండా మీరు కష్టాలు, మీ కష్టాలను కావాలని కోరుకుంటున్నారు. అంటే మీరు చేస్తే, మీకు కలుగుంటే మీరు ఎదటి వాళ్ళకి సహాయం చేసి మర్చిపోండి. అంతేగాని మళ్ళీ ఆడు మాకు సహాయం చేయాలంటే, ఆడు మహా సహాయం చేయాలంటే, ఆడు మీకు సహాయం చేయాలంటే మళ్ళీ మీరు కష్టాలు రావాలి. మీరు కష్టాలు రాకుండా ఆడు ఎలా సహాయం చేస్తారు మీకు? అంతేగా కానీ ఎదటి వాడికి ఎంత బాగుందో చూడండి ఈ మాట. అంటే ఎదటి వాడికి మీరు చేస్తే చెయ్యండి, మీరు చేయగలిగితే మీరు చెయ్యండి, చేసి మర్చిపోండి. అంతేగాని ఆళ్ళు మనం చేశాం కదా, మళ్ళీ మనం తిరిగి ఎక్కువ ఎప్పుడు చేస్తారంటే మీకు తెలియకుండా మీ కష్టాలు మీరు కోరుకుంటున్నారు. మరి మీ కష్టం రాకుండా వాళ్ళు ఎలా చేస్తారు? అంటే అలా ఎప్పుడు అనుకోవద్దు. అంటే మీరు చేసింది ఏదో, మీరు మరిచిపోండి. మీరు ఏది చేసినా ఈశ్వరుడి ప్రీతి కోసం చెయ్యండి, ఈశ్వరుడు యొక్క సంతోషం కోసం చెయ్యండి. ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి, మనిషికి స్థూల బుద్ధి ఎక్కువ ఉంటుంది, సూక్ష్మ బుద్ధి తక్కువ ఉంటుంది. మనిషికి ఎక్కడైతే దేవుడు ఉన్నాడో ఆ దేవుడి వైపు కనుక మనస్సు ఉపసంహరించబడుతుంటే మీకు సూక్ష్మ బుద్ధి పెరుగుతుంది, సహనం కలుగుతుంది, వివేకం పెరుగుతుంది, తెలివి పెరుగుతుంది. అది అంటే మనస్సు భగవంతుడి వైపుకి మళ్ళిస్తే మీకు అన్ని మంచి లక్షణాలు వస్తాయి, మంచి 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 గుణాలు వస్తాయి. అంటే భగవంతుని తెలుసుకోవడానికి ఎటువంటి సంపద మనకు కావాలో అటువంటి దైవీ సంపద అంతా కలుగుతుంది మనస్సు ఉపసంహరించుకోవటం వల్ల. దేవుడు వైపుకి కొద్దిపాటి కూడా సహనం కనుక నీకు లేకపోతే నీకు మోక్ష సిద్ధి ఎలా కలుగుతుంది, ఆత్మసిద్ధి ఎలా కలుగుతుంది, జ్ఞానం ఎలా కలుగుతుంది? అయ్యా నీకు కలగదు. జీవితంలో అన్ని ఒడిదుడుకుల మధ్యలోంచి నీ ఆత్మానుభవం కావలసి ఉంది. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే దేహం పుట్టిన మొదలు చచ్చిపోయే వరకు ఏదో కష్టమో సుఖం వస్తూ ఉంటుంది. అంతేగా మీకు ముసలితనం వచ్చిన తర్వాత రామ అనుకుంటాం, కృష్ణ అనుకుంటాం, అలా అనుకోద్ది, అదొక మాయది. అంతేగా మీకు ముసలితనం వచ్చిన తర్వాత మేము దేవుని తలపెట్టుకుంటాం, ఈ లోపు తలపెట్టుకోం, అలా అనుకోద్దు. అంటే ఈ జీవితంలో ఒడిదిడుకులు వస్తూ ఉంటాయి, మంచి వస్తూ ఉంటాయి. మిమ్మల్ని పొగిడి వాళ్ళు పొగుడుతూ ఉంటారు, చిట్టి వాళ్ళు తిరుగుతూ ఉంటారు, మిమ్మల్ని ఊరేగించే వాళ్ళు ఊరేగిస్తూ ఉంటారు. అంటే ఏమిటంటే మీకు మిమ్మల్ని ఎవరైనా పురస్కారాలు చేస్తే పొంగిపోకుండా, అవమానాలు చేస్తే కుంగిపోకండి. కొంతమంది మిమ్మల్ని గౌరవాలు చేస్తారు, వీళ్ళందరూ గౌరవాలు చేస్తున్నారని పొంగిపోకండి, దేవుడికి దూరం అయిపోతారు. మరి కొంతమంది ఏమో అగౌరవపరుస్తారు మిమ్మల్ని, అగౌరవపరిచినప్పుడు కుంగిపోకండి, అప్పుడు కూడా దేవుడికి దూరం అయిపోతారు మీరు. అంటే ఎవరైనా మీకు బహుమానాలు ఇస్తే పొంగిపోకుండా, అవమానాలు ఇస్తే కుంగిపోకుండా, మీ మనస్సును సమానంగా బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటే అప్పుడు పరమేశ్వరుడు మీ మనస్సును లోపల గుంజుకుంటాడు. లోపల గుంజుకోవటమే కాదు తన స్వరూపాన్ని ఇచ్చేస్తాడు. వైకుంఠం అనేది మీ హృదయంలోనే ఉంది, తన తాళంచే పరమేశ్వరుడి దగ్గర ఉంది. ఎప్పుడైతే ఆయన అనుగ్రహం మీరు పొందారో ఆ తాళంచే మీకు అప్పుడు చెబుతాడు. వైకుంఠం ఆ గది వైకుంఠం ఎలాగనే మీ దగ్గర ఉంది కదా, ఆ తాళంచే చేతికి వచ్చేవాడికి మీకు మోక్షం అనుభవంలోకి వస్తుందని. గురువు ఏం చేస్తాడంటే జన్మ జన్మలకి మన కూడానో వస్తూ ఉంటాడు. అంటే మనకు బంధువులతోటి, స్నేహితులతోటి, ఆస్తులతోటి, ఐశ్వర్యాలతోటి, ధనాలతోటి శరీరం పోయినప్పుడు సంబంధం తెగిపోతుంది, కానీ గురువుతోటి సంబంధం తెగదు. ఇంకా గురువు అనేవాడు దేహమర్తుడు కాదు. అందుకే రమణ మహర్షి అన్నాడు, పూర్వజన్మంలో మనం ఏమి సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నామో ఈ సంబంధం మనల్ని మరొకచోట కలపదాను. ఆ శిష్యుడికి జ్ఞానం కలిగే వరకు, మోక్ష సిద్ధి కలిగే వరకు వాడిని వెంటాడుతూనే ఉంటాడు. అంటే గురువుకి కేవలం శరీరం మరణించినంత మాత్రం చేత గురువుతోటి మనకున్న అనుబంధం తెగిపోదు. అది అంటే అది మిగతా నీ బంధువులతో ఉన్న సంబంధాలన్నీ కొండ సంబంధాలే. అంటే శ్మశానం వరకు ఆ సంబంధాలు ఉంటాయి, తర్వాత సంబంధాలు అన్ని చెడిపోతాయి. గురువుతో ఉన్న సంబంధం మటుకే కంటిన్యూ అవుతూ ఉంటుంది మనకి. ఎన్ని ఒడిదుడుకులు రాని జీవితంలో, ఎన్ని ఒడిదుడుకులు రాని దేహ ప్రారంభాన్ని బట్టి, ఎన్ని ఒడిదుడుకులు రాని, ఎన్ని హెచ్చుతగ్గులు రాని, నువ్వేమి కంగారు పడకు, ఏమి తొట్టుపాటు పడకు. తొట్టుపాటు పడకుండా నీ సాధన ఏదో నువ్వు జాగ్రత్తగా చేసుకో, ఇవన్నీ స్వప్నమే. ఒకవేళ నీ జీవితం సుఖంగా వెళ్ళిపోయినా స్వప్నమే, దుఃఖంగా వెళ్ళినా స్వప్నమే, ఏదైనా స్వప్నమే. ఒకవేళ నీకు బాగా రోజులు వెళ్ళిపోతున్నాయి అనుకో, అది స్వప్నమే. రోజులు సుఖంగా వెళ్ళటం లేదనుకో, నీకు అది స్వప్నమే. అది స్వప్నమే, ఇది స్వప్నమే. అంటే అది కాదు నీకు, నువ్వు నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఒకవేళ దేహ ప్రారంభం పుణ్య ప్రారంభం ఉంటే నీకు సుఖం వస్తుంది, పాప ప్రారంభం ఉంటే దుఃఖం వస్తుంది. వస్తే రాని ఇది పుణ్యం వచ్చినా సుఖం వచ్చినా అనుభవించవలసింది, అనుభవించేది అహంకారమే. ఏదైనా దోషం వచ్చినా అనుభవించేది అహంకారమే. అది నువ్వు కాదే కాదు. అయితే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టసుఖాలు వచ్చినా, ఎన్ని లాభ నష్టాలు వచ్చినా, ఎన్ని అప్స్ ఎన్ని డౌన్స్ వచ్చినప్పటికీ జీవితంలో నీ జీవిత గమ్యం ఎవరంటే, నీ జీవిత గమ్యం పరమేశ్వరుడే. నువ్వు పూజించవలసింది పరమేశ్వరుని, నువ్వు ఆరాధించవలసింది పరమేశ్వరుని. నీ ఐడియల్ పరమేశ్వరుడే, నీ గోళ్ళు పరమేశ్వరుడే, నీ గురువు పరమేశ్వరుడే. అయితే పరమేశ్వరుడు కోసమే జీవించి, ఆయన కోసమే మాట్లాడుతూ నీ తలంపులు ఆయన చుట్టూరు తిరుగుతుంటే, ఆయన కోసం కనుక నీ జీవిస్తుంటే, ఆయన నిన్ను అనుగ్రహించి ఆయన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. అంటే గురువు ఏ విధంగా తీర్చిదిద్దుతాడో ఒక విధంగా నేను నీకు చెబుతున్నాను. తండ్రి గారు అకస్మాత్తుగా పోయారు, కొన్ని ఆర్థికంగా ఇబ్బంది పడతాం వివేకానంద కుటుంబం. అంటే తండ్రి గారు మరణించాక అకస్మాత్తుగా మరణించాడు, అంటే కుటుంబాన్ని పోషించేవాడు లేడు. అప్పటికి ఈయన బిఏ పాస్ అయి ఉన్నాడు. తల్లి ఏమని చెప్పిందంటే, నువ్వు ఉద్యోగం సంపాదించుకుని కష్టపడి సంపాదించి కుటుంబాన్ని కుటుంబం పోషించవలసిన బాధ్యత నీకుంది అని తల్లి ఇంటికాడ చెప్పింది వివేకానంద స్వామి తోటి. చెబుతంటే ఒకసారి ఈయన భగవంతుని గురించి పాట పాడుతున్నాడు రామకృష్ణ గారి గదిలో కూర్చుని. రామకృష్ణుడు విన్నాడు, ఇంకెవరో నలుగురే ఇద్దరు, చిన్న గది చిన్న రూము, కానీ పాట బాగానే పాడుతున్నాడు, భగవంతుడి గురించి పాట పాడుతున్నాడు. పాట పాడుతుంటే సగం పాడిన తర్వాత లోపల, నాకు ఉద్యోగం వస్తే బాగుండు, ఉద్యోగం వస్తేనే బాగుండు అనుకుంటున్నాడు స్వామి. ఈ క్రమం అనుకుంటున్నాండి. నాకు ఉద్యోగం వస్తే పాట దేవుడి గురించే పాడుతున్నాడు, ఆ పాట మధ్య దగ్గరికి వచ్చేవాడు నాకు ఉద్యోగం వస్తే బాగుండు, ఉద్యోగం వస్తే బాగుండు, మరి నేను కుటుంబాన్ని పోషించాలి కదా, నాకు ఉద్యోగం వస్తే బాగుండు, బిఏ పాస్ అయ్యాను కదా, బిఏ పాస్ అయ్యాను కదా అనుకుంటున్నాడు. అట్టండి పాట నోరుతోడు పాడుతున్నాడు, మనసులో ఏం కొడుతున్నాడండి, ఉద్యోగం కొడుతున్నాడండి. రామకృష్ణ పరమహంస మధ్యలో వెలిసి బయటికి వెళ్ళిపోయాడండి. అప్పుడు రామకృష్ణుడు అన్నాడటండి, సకంలో ఎందుకు వెళ్ళిపోయాడంటే నువ్వు దేవుడి గురించే, నీ నోరు దేవుడి గురించే పడుతుంది, నీ మనస్సేమో ఉద్యోగంలో ఉద్యోగం కోసం వెళ్ళిపోతుంది, ఆ తలంపు చూడలేక బయటకు పోయాను రా అన్నాడటండి. నీ నోరేమో దేవుడి గురించి పాడతాను పాట, కానీ నీ మనస్సు ఏమిటంటే ఉద్యోగం కోసం ఎదుగుతుంది నీ మనస్సు. నోరుతోటి పాడుతున్నావు, మనస్సుతోటి కాదంటున్నావు. ఏదైతే నువ్వు నోరుతోడు చెబుతున్నావో, ఈ నోరుతోడు చెప్పే మాట నీ మనస్సుతో నువ్వు కాదంటున్నావు, ఆ తలంపు చూడలేక నేను బయటకు పోయానన్నాడు రామకృష్ణుడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ మనస్సులో ఉన్న బలహీనతను ఎత్తి చూపించడానికి గురువు చేసిన పని అది, అది దాని అర్థం. అంటే ఆశ్చర్యించడానికి కాదు అది. అంటే నువ్వు దేవుడి గురించి మాట్లాడుతున్నప్పటికీ, పాటలు పాడుతున్నప్పటికీ, అంటే నీ మనస్సులో ఏ తలంపు వస్తుందో ఆ తలంపు కూడా నువ్వు తెలియించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పడం కోసం అది చేసిన పని. అంటే గురువు ఏ విధంగా అయితే సరిదిద్దుతూ ఉంటాడు, అంటే శిష్యుడికి మనస్సును సరిదిద్దుతూ ఉంటాడు. ఉదాహరణకి నీకు చెప్పాను, కుట్ర అంతయు కోసి గుణమగ పాలించి గురురూపమై వెలుగు అరుణాచల. అంటే నా లోపల ఉంటే బ్యాడ్ మ్యాటర్, ఫార్మ మ్యాటర్, అంటే ఏ రాగద్వేషాలు అయితే నాలో ఉన్నాయో, ఏ కామక్రోధాలు అయితే నాలో ఉన్నాయో, వాటిలన్నీ నువ్వు జాగ్రత్తగా తొలగించి నా తెలివితేటల వల్ల నా ప్రయత్నం అయిపోవు. నీ అనుగ్రహం ఉండాలి, నీ సహాయం ఉండాలి. నీ అనుగ్రహం లేకుండా, నీ సహాయం లేకుండా కేవలం నా తెలివితేటల వల్ల నా హృదయంలో ఉన్నటువంటి కుట్ర అంతా బయటకు వచ్చేది. అంటే నీ అనుగ్రహం అవసరం, నీ గ్రేస్ అవసరం. అయితే నాలో ఉన్న కుట్ర అంతా నువ్వు తొలగించి, సర్జరీ చేసి అదంతా తొలగించి, అంటే కొన్ని కొన్ని తలంపులైన అనుగ్రహం లేకుండా మనకి బయటకు పోవు. అంటే మనం సాధన చేస్తాం, ప్రయత్నం చేస్తాం, మనం ప్రయత్నం చేసినా కొన్ని తలంపులు పోవు. ఈశ్వర అనుగ్రహం లేకుండా, ఈశ్వరుడు కరుణ లేకుండా, ఈశ్వరుని కృప లేకుండా మనం ఎంత కృషి చేసినప్పటికీ కొన్ని కొన్ని తలంపులు కాలి బూడిదవ్వు. అయితే నువ్వేం చేసి నాలో ఉన్న కుట్రనంతా తీసేసి బయటికి, నాలో నన్ను గుణవంతుడిగా తయారు చేసి తీర్చిదిద్ది, నన్ను గురువుగా నిర్దేశించి ఆదేశించి, నీ చేతిలో నన్ను ఒక పనిముట్టిగా ఉపయోగించుకుంటూ, అంటే నువ్వు నీ సంకల్పమే, నేనేదో అనుకుంటా ఉంటే నా మనస్సు బహు చిన్నది, బుల్లి మనస్సు, ఇది చిన్న మనస్సు, నేనేదో అనుకుంటా ఉంటా, నేను అనుకుని జరిగినాయా జరగలేదా ఆ కూడా వద్దు. ఏ రకంగా నువ్వు ఏది చేస్తే నాకు, నువ్వు ఏది చేస్తే మంచి అని అనుకుంటున్నావు అదే చేసి, నాకు ఈ జన్మలోనే శరీరం ఉండగానే నాకు మోక్షాన్ని ప్రసాదించు. అక్షర మణమాలలో రమణాచార్యుడు ప్రార్థించాడు. ఉపదేశం అంతా ఉపదేశారంలో ఉంది. ఈ ఉపదేశారం యొక్క సారం ఆ చివర శ్లోకంలో ఉంది. అహం అతేతకం నిజ విభానకం మహజదం తపో రమణ వాగ్యం. ఎక్కడైతే అహంవృత్తి నశించిందో అక్కడే నీ హృదయంలో నిజం వ్యక్తమవుతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎక్కడైతే అహంవృత్తి నశించిందో, ఆ దేహభావం ఎక్కడే ఎప్పుడైతే నశించిందో అప్పుడే అక్కడే, అంటే నువ్వు ఎప్పుడో ఎక్కడో వస్తుంది అనుకుంటున్నావు, ఎప్పుడో వస్తుంది అనుకోండి ఇప్పుడే ఉంది, ఎక్కడో వస్తుంది అనుకోండి ఇక్కడే ఉంది, అంటే ఎక్కడ లేదు ఇప్పుడు లేదు అనుకుంటే వస్తువును అగవరపరచడం. అది అన్ని చోట్ల ఉంది, అంతటా ఉంది, ఎప్పుడో ఉంది అనుకున్నది ఇప్పుడే ఉంది, ఎక్కడో పొందొచ్చు అనుకున్నది ఇక్కడే పొందొచ్చు, ఇప్పుడు లేదు ఇక్కడ లేదు అనుకుంటే వస్తువును అగౌరవపరచడం అనేది. వస్తువు ఇప్పుడే ఉంది ఇక్కడే ఉంది, కానీ నువ్వు కృషి చేస్తే దేవుని కృప కలుగుతుంది. ఈశ్వరుని అనుగ్రహం లేకుండా మనం ఈశ్వరుని తెలుసుకోలేము. అంటే ఏ వస్తువునైతే నువ్వు పొందుదాం అనుకుంటున్నా వస్తువుని ప్రేమించాలి. ఆ వస్తువుని ప్రేమించడం వల్ల ఆ వస్తువు యొక్క అనుగ్రహానికి నువ్వు పాత్రుడు అవుతావు, అప్పుడు ఆ వస్తువు నీకు తెలియబడుతుందని స్వామీజీ ఒక మాట చెప్పారు. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు రెండు రకాలు ఉపయోగపడాలట. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని రెండు రకాలుగా ఉపయోగపడాలి. అది ఎలా ఉపయోగపడాలంటే సమాజానికి ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలి ఆ పని. మనం ఏదైనా ఒక పని చేస్తే మన చైతన్య స్థాయి పెరుగుతూ ఉండాలి. అది రెండు పని. ఎలాగంటే మనం చేసే పని వల్ల, మనం మాట్లాడే మాట వల్ల, మనకు వచ్చే ఆలోచన వల్ల, మనం చేతితోడు చేసే పని వల్ల మన చైతన్య స్థాయి పెరుగుతూ ఉండాలి, మన వికాసం పెరుగుతూ ఉండాలి. అదే టైంలో 10 మందికి అది ఉపయోగపడుతూ ఉండాలి. అది మానవ జన్మ అంటే. అంటే నీ ద్వారా లోకానికి మంచి జరుగుతుంది, నీకు చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుంది, నీకు మోక్షసుఖం పొందుతావు, పునర్జన్మలేని స్థితికి ఎదిగి వెళతావు. ఈ జన్మలోనే, ఈ దేహంలోనే, ఇప్పుడే ఎక్కడే నీ దేహం పడిపోకుండానే నీకు ఆత్మజ్ఞానం నీకు కలుగుతుంది. అంటే ఆత్మజ్ఞానం ఎందుకంటే ఆత్మజ్ఞానం లేకుండా ఆత్మ తెలియబడదు. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకా నీకు తెలుసుకోవడానికంటూ ఏది మిగలదు, దాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయవయ్యా. ఏ దోషము లేనివాడు భగవంతుడు, అంటే అటువంటి భగవద్ అనుభవం కనుక నువ్వు పొందితే అన్ని దోషాలకి నువ్వు అతిక్రమించి, అన్ని దోషాలను అతిక్రమించి నువ్వు వెళ్ళగలవు. నువ్వు కష్టాలు వచ్చినప్పటికీ దాన్ని ఫేస్ ఇట్ కంగారు పడకు, అవి ఎలా వచ్చినాయి అలా పోతాయి. ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఆ కష్టం వచ్చింది ఎలా వచ్చిందో అలా పోతుంది. అంటే అది కష్టం వచ్చిందని నువ్వు కంగారు పడకు, నువ్వు భగవంతుని స్మరణ చేసుకో, భగవంతుని ఎందు గౌరవంగా ఉండు. ఆ స్మరించుకోవటం వల్ల నీకు ధ్యాస కలుగుతుంది, అంటే భగవంతుని ప్రేమించు, ప్రేమించడం వల్ల నీకు ఆయన పట్ల ధ్యాస కలుగుతుంది, ధ్యాస వల్ల ధ్యానం కలుగుతుందని. అహంకారాన్ని లెక్క పెట్టకు, అహంకార బుద్ధిని లెక్క పెట్టకు, అహంభావాన్ని లెక్క పెట్టకు అని పదే పదే భగవాన్ చెబుతున్నారు. భగవంతుడు చెబుతున్నాడు అది నువ్వు కాదని. అది నువ్వు కాదని చెప్పినప్పుడు దాని వెనకాల నువ్వు పరిగెట్టకు, దాన్ని ఏమి లెక్క పెట్టకు. లెక్క పెట్టకపోతే దాన్ని అది నశిస్తుంది. దాన్ని నువ్వు ఆదరణ చేయకపోతే అహంకార బుద్ధిని అది నశిస్తుంది. అది ఉన్నంత కాలం, దానితోటి నీకు సహవాసం ఉన్నంతకాలం, అది నువ్వు ఎంతకాలం అయితే విడిచిపెట్టలేవో అంతకాలం నీకు మరణిస్తూ జన్మిస్తూ జన్మిస్తూ మరణిస్తూ ఈ జన్మ మరణ ప్రవాహంలో వెళ్ళబడుతుంది. నీకు మంచి జన్మలు రావచ్చు, అది స్వప్నంతోడు సమానమే. చెడు జన్మలు రావచ్చు, అది స్వప్నంతోడు సమానమే. ఈ అన్ని జన్మలకు అహంకారం దేహం లేకుండా ఉండలేదు. ఆత్మ చైతన్యం స్వతంత్రంగా ఉండగలదు. చైతన్యం దేహం లేకుండా, మనస్సు లేకుండా, లోకం లేకుండా ఉండగలదు. కానీ అహంకారం మటుకి దేహం లేకుండా ఉండలేదు. కాబట్టి ఆ దేహం మరణించిన వెంటనే మళ్ళీ ఇంకో దేహాన్ని అది తొడుక్కుంటుంది. అంచేది అహంకారం ఉన్నంతకాలం నీకు మరణం తప్పదు, జన్మించడం తప్పదు, జన్మించిన తర్వాత మరణించడం తప్పదు. ఈ ప్రవాహం అలా జరుగుతూ ఉండవలసిందే. అంచేది నీకు మంత్రం చెబుతున్నాను, నీకు ఒక సూత్రం చెబుతున్నాను, ఈ అహంకార బుద్ధిని లెక్క పెట్టకు. అహంకారం మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది మనిషికి, దాన్ని లెక్క పెట్టకును, దాని వంకే చూడకు, దాని పరిధిలోకేనే వెళ్ళకు. అంటే అది కాదు, అది నువ్వు కాదని చెప్పినప్పుడు దాని కూడా నీకెందుకు? ఎంత బాగా భగవాన్ ఎంత బాగా చెబుతున్నారో చూడండి. పరమేశ్వరుడు భగవద్గీతలో అహంకారం కాదని పదే పదే ఆయన చెప్తున్నాడు. అది ఆయన నువ్వు కాదని చెప్పినప్పుడు దాని కూడా నువ్వు వెళతావేంటి? అది కాదని చెప్పినప్పుడు దాని గొడవను కుదిరాయి. అహంకారమే నేననుకోవటం వల్ల, అజ్ఞానమే నేననుకోవటం వల్ల, దేహమే నేననుకోవటం వల్ల భగవంతుడు నీ హృదయంలో ఉన్నప్పటికీ నీకు తెలియబట్టం లేదు. కారణం అది, నీకు తెలియకపోవడానికి కారణం అది. తెలియ భగవంతుని చెప్పిన మాటలను అనుసరించు, భగవంతుని చెప్పినట్టు విను, ఆయన రూపాన్ని ఆరాధించు, ఆయన నామాన్ని స్మరించుకో, ఆయన మాటలు నీ గుండెల్లో దాచుకో. అంతేకాని ఈ అహంకారాన్ని అవలంబించకు, దేవుడు చెప్పిన మాటలు అవలంబించి కానీ అహంకారం చెప్పిన మాటలను అవలంబించకు. దేవుని యొక్క రూపాన్ని ధ్యానం చేసుకో, ఆయన నామాన్ని స్మరించుకో, ఆయన మాటలను జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు తరిస్తావు, ఎప్పుడో కాదు ఇప్పుడే, ఇక్కడే నువ్వు తరిస్తావు. పూజలు, జపాలు, ధ్యానాలు, విచారణలు, నువ్వు చేసే మంచి పనులు అయ్యే గమ్యం కాదు. నువ్వు పరమేశ్వరుని తెలుసుకోవడానికి సహకరించాలి. పూజ గమ్యం కాదు, ఆ లోపల ఉన్న వస్తువుని తెలుసుకోవడానికి నువ్వు సహకరించాలి. అంటే జున్నులు రాగా నువ్వు కారు దిగిపోతున్నావు, నేను కారు దిగనని ఎవరైనా అంటున్నారా? కారు దిగిపోతున్నావు, అదే జున్నులు రాగానే ఏ విధంగా అయితే నువ్వు కారు దిగిపోతున్నావు, వస్తువుని తెలిసాక ఈ పూజలు, జపాలు, ధ్యానాలు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతావు. అప్పుడు పూజ చేసేవాడు, జపం చేసేవాడు, ధ్యానం చేసేవాడు కర్త నీకు కనపడ్డం. ఇప్పుడు మీరు జున్నూరు వచ్చారు నర్సాపురానికి కారులోంచి, వచ్చి మేము కారులోంచి బయటకు దిగమంటే అర్థం ఏమిటి అసలు? మీరు జున్నూరు కారులోంచి వెంటనే దిగి బయటకు వచ్చేస్తారు. ఆ జున్నూరు రావటానికే కారు ఉపయోగపడింది. అదేవిధంగా మీ పూజ ద్వారా, జపం ద్వారా, ధ్యానం ద్వారా, విచారణ ద్వారా మీ లోపల ఉన్న పరమేశ్వరుని తెలుసుకున్నాక కారు దిగి మీరు కారుని విడిచిపెట్టి బయటకు ఎలా వచ్చేస్తున్నారు? ఈ పూజలు, జపాలు, ధ్యానాల్లోంచి కూడా మీరు బయటకు వచ్చేస్తారు. అది ఒకే మార్గమే. అంటే ఆ లోపల పరమేశ్వరుని తెలుసుకోవడానికి సహాయ సహకారాలు అర్థిస్తాయి. కానీ ఇది గమ్యం కాదు, పూజ గమ్యం కాదు, జపం గమ్యం కాదు, ధ్యానం గమ్యం కాదు, విచారణ గమ్యం కాదు. ఇవన్నీ కూడా లోపల గమ్యం వేరుగా ఉంది. లోపల ఉంటుంది ఈశ్వరుని దర్శించడమే గమ్యం. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి సహకరిస్తున్నాయి కాబట్టి వీటిని ఆచరించమన్నారు. నువ్వు ఆత్మను తెలుసుకోలే వరకు ఏదో విషయం నేను బాధిస్తూనే ఉంటుంది. లోపలున్న పరమేశ్వరుని నువ్వు తెలుసుకునే వరకు, ఆ లోపల నుండి సత్య వస్తువు నువ్వు తెలుసుకునే వరకు ఏదో విషయం నేను బాధ పెడుతూ ఉంటుంది, ఏదో బాధ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. అంటే శరీరం కూడా నీడ ఏ విధంగా అయితే వస్తుందో, ప్రతి మనిషిని ఏదో విషయం వాడిని బాధ పెడుతూ ఉంటుంది. ఆత్మానుభవం కలిగే వరకు, ఆత్మజ్ఞానం కలిగే వరకు, బ్రహ్మానుభవం కలిగే వరకే ప్రపంచం. అంటే దేహం లోపల నేనున్నాను, నాకు బయట ప్రపంచం ఉంది. ఈ లోక బుద్ధి, లోక వాసన, శాస్త్ర వాసన ఇవన్నీ కూడా నీకు బ్రహ్మానుభవం కలిగే వరకే. దేహం లోపల నేనున్నాను, నాకు బయట ప్రపంచం ఉంది అని వేరు బుద్ధి, ఈ జాగ బుద్ధి నీకు బ్రహ్మానుభవం కలిగే వరకే. నీకు బ్రాహ్మీ స్థితి కలిగిన వెంటనే, బ్రహ్మానుభవం కలిగిన వెంటనే జాగ బుద్ధి నశిస్తుంది. బాగా అర్థం చేసుకోండి, జాగ బుద్ధి నశిస్తుంది. ఇక్కడ పరమేశ్వరుడు చెప్పిదంటే నేను పని చేయొద్దని చెప్పటం లేదు, జాగ బుద్ధి నశించి ఇలా చూసుకోమని చెబుతున్నారు. అంటే జాగ బుద్ధి నశిస్తే మనకి శాంతి కలుగుతుంది, జ్ఞానానికి పనికి విరోధం లేదు. జ్ఞానానికి పనికి విరోధం లేదు అంటే నువ్వు భేదబుద్ధి కనుక నీకు నశిస్తే పని ఇంకా చక్కగా చేయగలవు, సమగ్రంగా చేయగలవు, ఏకాగ్రతతో చేయగలవు. నువ్వు చేసే పని 10 మందికి లోకం యొక్క క్షేమం కోసం ఎక్కువ ఉపయోగపడుతుంది. నీకు భేదబుద్ధి నశించిన తర్వాత నువ్వు పని చేస్తే నువ్వు చేసినది కర్మ కాదు, పని కర్మ అయినా అకర్మ అయిపోతున్నట్టండి. అంటే ఎవడైతే ఈ అహంకార బుద్ధి లేకుండా భేద బుద్ధి లేకుండా పని చేయటం నేర్చుకున్నాడో వాడు పని చేసిన చెయ్యని వాడితో సమానం అట్టండి. అంటే ఆ కర్మ వాడిని బంధించదు, వాడి పని వాడిని బంధించదు. వాడు చేసినా చెయ్యని వాడితోడు సమానమే, చూసినా చూడని వాడితోడు సమానమే, విన్నా విన్న వాడితోడు సమానమే. ఏ భేద బుద్ధి నశించిన తర్వాత ఎవడైతే పని చేస్తున్నాడో వాడు పని చేసినా చెయ్యని వాడితోడు సమానం. అంటే దాని అర్థం ఏంటంటే వాడిని ఆ కర్మ బంధించదు. ఎవరికైతే అహంకార బుద్ధిని నశించిన తర్వాత చేసే కర్మ అకర్మ అవుతుందని చెప్పాడు కృష్ణుడు. మనిషికి దుఃఖం ఎందుకు వస్తుందని చెప్పండి. మనిషికి దుఃఖం వస్తుంది. ఎందుకు వస్తాం దుఃఖం? కర్తృత్వ బుద్ధి వల్ల వస్తుంది. ఇది నేను చేస్తున్నాను, ఇది నా వల్ల అవుతుంది, నేను ఇంతటి వాణ్ణి, నేను అంతటి వాణ్ణి అనుకోవటం వల్ల ఆడికి దుఃఖం వస్తుంది. నేను మంచివాడిని అనుకుంటే ఆడికి గర్వం వస్తుంది. నేను చెడ్డవాడిని అనుకుంటే ఆడికి దుఃఖం వస్తుంది. నేను చాలా గొప్పవాడిని అనుకుంటే ఆడికి సుపీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. నేను తక్కువవాడిని అనుకుంటే ఆడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. ఏ మనస్సు యొక్క దారిది అంటే మనస్సు యొక్క జాలం. అంచేది నువ్వు అలాగేం అనుకోవద్దు. ఇలాగ నీ అంతటి నువ్వు గొప్పవాణ్ణి అనుకోవద్దు, తక్కువవాణ్ణి అనుకోవద్దు, అలాగా అనుకోవద్దు, ఇలాగ అనుకోవద్దు. నువ్వు కేవలము ఇటువంటి చిల్లర పడవల్లోకి వెళ్లకుండా నీ హృదయంలోటువంటి ఈశ్వరుని అనుభవం నువ్వు తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. చిల్లర గొడవల్లోకి వెళ్ళకు. నీ కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు, నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు. అది ఆచార్య వారు చెప్తూ ఉంటారు కదా, డోంట్ వేస్ట్ ఎవర్ ఎనర్జీ, డోంట్ వేస్ట్ ఎవర్ టైం. నువ్వేం వేస్ట్ చేసుకోవద్దు, నీ సూక్ష్మ బుద్ధిని డెవలప్ యువర్ ఇంటెలిజెన్స్, డెవలప్ యువర్ ఇన్ట్యూషన్, డెవలప్ యువర్ ఇంటలెక్ట్, ఆ ఇంటలెక్చువల్ డెవలప్ యువర్ మెంటల్ ఫ్యాకల్టీస్. అంటే నీ వికాసం పొందు, సూక్ష్మ బుద్ధిని అభివృద్ధి చేసుకో. బ్రహ్మం ఎలా అంటే ఎలా ఉంటుందంటే సూక్ష్మాది సూక్ష్మంగా ఉంటుంది. అంటే నీకు ఆ సూక్ష్మ బుద్ధి ఎప్పుడైతే నీకు కలిగిందో వస్తువు తనం తన తానేగా నీకు వ్యక్తం అవుతుంది. అది ఎక్కడో ఉందనుకుంటున్నావు నీకు ఆ వస్తువు తెలిసా కనిపిస్తుంది. ఎక్కడో ఉందనుకుంటున్నాను, ఎక్కడే ఉందని నీకు తెలిసా కనిపిస్తుంది. తెలియనంత కాలం ఎక్కడో ఉందని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఆ వస్తువు తెలిసాకేమనిపిస్తుంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అనుకున్నాను, ఇక్కడే ఉందేంటి అని నీకు అనిపిస్తుంది. ఇంకోటి అండి, ఆ బ్రహ్మానుభవం నీకు కలిగాక ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడో వస్తుంది అనుకున్నాను అప్పుడే వచ్చేసింది అంటే అనిపిస్తుంది. నువ్వు చుట్టూ 4 రోజులు నాకు వస్తాడు వస్తాడు అనుకుంటున్నారు అనుకోండి, ఉదాహరణకి అక్టోబర్లో వస్తాడు చుట్టం అనుకుంటున్నారు అనుకోండి, రేపు వచ్చేస్తాడు ఏంటి అక్టోబర్లో వస్తాడు అనుకుంటున్నాడు, రేపు వచ్చేసాడు, ఈవేళ వచ్చేసాడు ఏంటి అనుకుంటాం. మీరు ఎక్స్పెక్టేషన్ అది ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వస్తుంది అనుకుని మీరు అర్థమైతే ఇప్పుడే వచ్చేస్తుంది. అది మీరేమనుకుంటారు, ఇంక ఈ జన్మలో రాదేమో రాదు. వై యూ డౌట్? అయ్యేందుకని మానేస్తున్నారా మీరు? లోపల ఈశ్వరుడు ఉన్నాడు వాడిని సందేహించకండి. వై యూ డౌట్? భగవాన్ అన్నారు, వై యూ డౌట్? భగవంతుడి మీద భారం వేసి జీవించండి. ఈ సృష్టి బరువు అంతా భగవంతుడు మోస్తున్నాడు, నీ బరువు కూడా ఆయన మోయగలడు. నీ బరువు మోయలేనంత శక్తిహీనుడు ఏం కాదైనా. నీ భారం అంతా భగవంతుడి మీద వేసి జీవించడం నేర్చుకోండి మీరు. మీరు మీరు అలా నేర్చుకుంటే మీకు ఎంత విషాదం ఉన్నా ఎంత దుఃఖం ఉన్నా అది నశి అప్పటికప్పుడు అది నశిస్తుంది. నీ భగవంతుడి మీద భారం వేసి జీవిస్తే నీకు ఆ పని పూర్తి అయిపోతుంది. కర్మ చుట్టుకోదు మిమ్మల్ని, పని సక్రమంగా అయిపోతుంది, నీ పని నిర్మలంగా అయిపోతుంది. అంచేది మీరు ఏదైనా మాట్లాడితే నిరాడంబరంగా మాట్లాడండి, చేస్తే నిరాడంబరంగా చేయండి, ప్రవర్తన నిరాడంబరంగా ఉండాలి. అంచేది ఏదైనా ఒక పని చేస్తే ఆ పని మనకి సహకరించాలి, ఇతరులకు కూడా సహకరించాలి, అది ఉభయతారకంగా ఉండాలి. అంటే చిల్లర గొడవల్లో మటుకు మీరు టైం ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. అంచేది మీరు భగవంతుని కనుక అనుమానించకుండా ఉంటే, అంటే భగవంతుని కనుక ఉన్నాడా లేదా ఉన్నాడా లేదా అనే డౌటింగ్ తామసం ఉంటారు కొంతమంది, ప్రతిదానికి అనుమానం మనుషులు వీళ్ళు, ప్రతిదానికి అనుమానం, డౌటింగ్ తామసులు అంటారు వాడిని. మాట్లాడితే సందేహం, కూర్చుంటే అనుమానం, ఉంచుంటే అనుమానం. కొంతమందికి అనుమానం ఈ డౌటింగ్ తామసులకి తెలియదు. ఈ అనుమానించే వాడికి ఈ లోకము లేదు, పరలోకం లేదు. అంటే నువ్వు డౌట్ చేయకు. భగవంతుడిని వాడు నీ హృదయంలో ఉన్నాడు, నీకు తెలిసినా ఉన్నాడు, నీకు తెలియకపోయినా ఉన్నాడు, వాడిని ఏమో డౌట్ చేయకు, వాడిని అనుమానించకు. వాడి మీద పూర్తిగా నువ్వు శరణ వేడుకుంటే, వాడు కనుక నువ్వు శరణాగతి కనుక నువ్వు కోరుకుంటే నీకు వస్తువు తెలియబడుతుంది. ఈశ్వరుడు ఉన్నాడని పూర్తిగా విశ్వసించు. ముందు అహంకారాన్ని 2 మార్గాల్లో దాన్ని నశింపజేయచ్చు. 1 శరణాగతి మార్గం, 2 విచారణ మార్గం. నువ్వు శరణాగతి మార్గంలో కూడా ప్రయాణం చేసినా పోగొట్టుకోవాల్సింది అహంభావాన్నే పోగొట్టుకోవాలి, విచారణ మార్గంలో ప్రయాణం చేసినా అహంభావాన్నే పోగొట్టుకోవాలి అని చెప్తారు. అంతా అంతా సృష్టి అంతా భగవంతుడిదే, అంతా భగవంతుడిదే. మళ్ళీ అందులో కొంత నాదనుకుని మళ్ళీ దేవుడికి ఏదో కొంత ఇచ్చి నేను ఇచ్చాను నేను ఇచ్చాను అనుకుంటా, అదే అహంభావన అన్నారు పరమహంస. అది రమ మహర్షి గారు అన్నారు, అంతా భగవంతుడిదే. ఆ అంతా భగవంతుడు ఏదో కొంత మందనుకుని అది మళ్ళీ మన దేవుడికి ఇచ్చి నేను దేవుడికి ఇచ్చాను నేను దేవుడికి ఇచ్చాను, అది అహంభావంలో భాగమే. అంటే ఇవన్నీ కూడా ఈ అహంభావన యొక్క చేష్టలు, ఇవన్నీ అహంభావనలు చేసే ఈ ఎత్తుగడు. అంటే ఇప్పుడు ఇంతకీ మనం ఈ మాటలనే ఇంటికి చెప్పుకుంటున్నామంటే అండి, చిత్తవృత్తి నశించాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. చిత్తవృత్తి కనుక నశించకపోతే లోపలటువంటి వస్తువు తెలియదు, లోపల సద్వస్తువు నీకు తెలియదు. ఆ చిత్తవృత్తి నశింపజేయడం కోసమే ప్రాణాయామం చేసినా లేకపోతే ఇంకో ధ్యానం చేసినా జపం చేసినా. ధ్యానం వల్ల వాసన నశిస్తుంది అని చెప్పారు భగవాన్. అంటే జపం చేసినా వాసన నశిస్తుంది, ధ్యానం చేసినా వాసన నశిస్తుంది, సత్పురుషులు సహవాసం చేసినా వాసన నశిస్తుంది, హోలీ కంపెనీ వల్ల కూడా వాసన నశిస్తుంది. అంటే నీయంతటి నువ్వు ప్రయత్నం చేసి వాసన నశింపజేసుకునే శక్తి నువ్వు లేకపోతే సత్పురుషులు సహవాసం వల్ల కూడా నీకు ఆ వాసన నశిస్తుందని ఇక్కడ ఈశ్వరుడు ఆదేశిస్తున్నారు. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను ఎవడని విచారణ కష్టమని చాలా మందిలో ఉంది. నేను ఎవడనే విచారణ కష్టమని చాలా మందిలో ఉంది. కొంత అభ్యాసం చేస్తే తేలిక అవుతున్నాను. ఇప్పుడు మనకి ఒక తలంపు ఉంది, ఈ తలంపు ఇప్పుడు మనం నేను నేను అంటున్నాం, ఇది ఒక తలంపు. ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తానంటే మన హృదయంలోంచి వస్తుంది. మనం ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తానంటే మన హృదయంలోంచి వస్తుంది. ఈ నేననే తలంపు ఏ హృదయంలోంచి వస్తుందో అక్కడే దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఉన్నాడు అక్కడ. నో గాడ్ ఇన్ అవర్ హార్ట్. నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి ముందు నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నేననే బుద్ధి, ఈ అహంకార బుద్ధి నేననే మొదటి తలంపు. ఈ నేననే తలంపు అంటే అహంకార బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే దేవుడు ఉన్నాడు. అంటే అక్కడ ఏదో సంథింగ్ ఉంది, చైతన్యం ఉంది, అక్కడి నుంచి నేననే తలంపు వస్తుంది. అంటే దేవుడు కరెక్ట్ అడ్రస్ ఏంటంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఈ నేననే ప్రథమ తలంపు, ఈ నేననే మొదటి తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. అక్కడ ఏంటి ఏంటి ఈ నేననే తలంపు విజృంభణ ఆపి చేయాలి మనం. ఇది బాగా అర్థం చేసుకోండి. మరి మనకి చిరాకు వస్తే ఈ నేననే తలంపుకే వస్తుంది, కోపం వచ్చినా ఈ నేననే తలంపుకే వస్తుంది, ద్వేషం వచ్చినా ఈ నేననే తలంపుకు వస్తుంది. అంటే ఈ నేననే తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తున్నాయి, కానీ ఈ నేననే తలంపు రాకపోతే ఇతర తలంపులు రావు. అంటే ఈ నేననే మొదటి తలంపుని కనుక మనం ఉపసంహరించుకుంటే, అంటే దాని హృదయంలో అది ఎక్కడైతే పుట్టిందో, ఆ నేననే తలంపు ఎక్కడైతే పుట్టి వస్తుందో, ఆ పుట్టిన చోటు కనుక దీన్ని ఉపసంహరించుకుంటే, అంటే దాని ఆదిని కనుక మనం చూస్తే, దాని మొదలను కనుక మనం చూస్తే, ఆ నేను తలంపు యొక్క మొదలను కనుక అది చూడగలిగితే, అక్కడ ఏమవుతుందంటే ఈ నేననే తలంపు నశిస్తుంది. దీనికి ఆధారంగా ఉన్నటువంటి, దీనికి అధిష్టానంగా ఉన్నటువంటి చైతన్య వస్తువు నీకు తానుగా వ్యక్తం అవుతుంది. ఇది బాగా మీరు అర్థం చేసుకోండి. అంటే భగవంతుడి సంకల్పమే మన సంకల్పం అనుకోవటం శరణాగతి మార్గం. భగవంతుడి సంకల్పమే మన సంకల్పం, భగవంతుడి ఇష్టమే మన ఇష్టం. అదే మార్గం అది శరణాగతి మార్గం. దానివల్ల కూడా మనస్సు నశిస్తుంది, అహంభావం నశిస్తుంది. కొంతమందికి భగవంతుడు ఉన్నాడంటే నమ్మకం ఉండదు, ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు 90% అడుగుతారు. అంతేక కొంతమందికి సహజంగా నమ్మకం ఉండదు దేవుడంటే. అంటే అది అజ్ఞానం యొక్క వేగం వల్ల, అజ్ఞానం యొక్క ప్రభావం వల్ల వాడికి భగవంతుడి మీద విశ్వాసం కలగదు. అంటే తగినటువంటి పుణ్యబలం లేకపోవటం వల్ల, ఈ కర్తృత్వం వల్ల, ఈ అహంకారం వల్ల వాళ్ళకి భగవంతుడి మీద విశ్వాసం కలగదు. అందుచేత ఇంకోటి శరణాగతి మార్గం వల్ల నువ్వు ప్రయాణం చేసి అహంభావం తొలగించుకోవచ్చు. రెండు విచారణ మార్గం. రెండు విచారణ మార్గం అంటే అంటే ఈ నేను అనే తలంపుని విచారణ చేయటం. దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు, నేననేది నీకు ఉన్నట్టు నీకు తెలుస్తాను. ఆ నేను ఎవడో నీకు తెలిస్తే దేవుడు ఎవడో నీకు తెలుస్తాడు, అది విచారణ మార్గం. ఇది బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు, కానీ నేననే వాడు ఒకడు ఉన్నాడో నీకు తెలుస్తాను. ఆ నేను ఎవడో నీకు తెలిస్తే దేవుడు ఎవడో కూడా నీకు తెలుస్తాడు. ఆ నేను ఎవడో నీకు తెలియదు అనుకో, నువ్వు కోటి జన్మలు ఇస్తున్నా దేవుడు ఎవడో కూడా నీకు తెలియబడ్డు. అంటే చైతన్యం ఏమిటో నీకు తెలియబడదు. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఒకటి అర్థం చేసుకోండి. ఇక్కడ చక్కటి మాట ఒకటి మాట చెప్పారు పరమేశ్వరుడు రమణాచార్యుడు. ఒక చక్కటి మాట చెప్పారు, ఈ శరీరం చనిపోయిన తర్వాత మీరు ఏ వైకుంఠానికి వెళదామని ప్రయత్నం చేస్తున్నారు, ఏ కైలాసానికి వెళదామని చూస్తున్నారు, ఎవరు ప్రయాణం చేస్తున్నారు, ఈ నేనే ప్రయాణం చేస్తుంది శరీరం మరణించారు. ఈ శరీరం శవం అయిపోయిన తర్వాత ఈ లోపల జీవుడు ఉన్నాడు చూశారు, ఆ నేరని మూలతలంటే జీవుడు. వాడు వైకుంఠానికి వెళతాడు, లేకపోతే కైలాసానికి వెళతాడు, స్వర్గానికి వెళతాడు, నరకానికి వెళతాడు, ఏదో లోకానికి వెళతాడు. వాడు చేసిన వాడి వాడి సంస్కారాన్ని బట్టి, వాడు వాసనను బట్టి, వాడుకున్న తలంపులను బట్టి ఏదో లోకానికి వెళతాడు. చనిపోయిన తర్వాత ఇది బాగా అర్థం అవ్వాలి మీకు, చనిపోయిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో, అంటే ఏ నేను చనిపోయిన తర్వాత ప్రయాణం చేస్తున్నాడో, ఈ శరీరం చనిపోకముందు ఆ నేను నుంచి కనుక మీరు బయటకు వచ్చేస్తే అది మోక్షం. ఇది మీకు బాగా మీరు బాగా పట్టించుకోవాలి ఈ మాట. అంటే చనిపోయిన తర్వాత ఏ నేనైతే వైకుంఠానికి వెళుతున్నాడో, ఏ నేనైతే కైలాసానికి వెళుతున్నాడో, ఆ నేనులో ఇప్పుడే విడిపోవాలి వాడితోటి. అంటే ఆ నేనులోంచి మనం సెపరేట్ అయిపోవాలి, వేరు పడిపోవాలి ఆ నేనుతోటి. అంటే చనిపోయిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ జీవుల్లోంచి కనుక మనం వేరు పడిపోతే, అంటే ఆ నేనులోంచి మనం బయటికి రాగలిగితే, ఆ నేనులోంచి ఆ నేనుని అహంకార బుద్ధిలోంచి కనుక విడుదల పొందగలిగితే అది మోక్షం, అది శాంతి. ఏదో 10 నిమిషాలు జపం చేస్తాం, 10 నిమిషాలు ధ్యానం చేస్తాం, ఏదో జపం ఉంటాం తపం ఉంటాం, ఈ పూసల దండలు ఏదో లెక్కెడతాం కానీ చెప్పు ఏదో సరిపోతుంది. కానీ మిగతా టైం అంతా ఏమిటి, అహంకారానికి ఫుడ్ సప్లై అవుతూ ఉంటుంది. మీకు చేసి సాధన 10 నిమిషాలు అహంభావాన్ని పెంచుకునే టైం అంతా ఎక్కువైపోతాను. అంచేది నువ్వు నిరంతరము కాపుదలలో ఉండాలి. నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడేపు 4 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడు, ఏదైనా ఒక పని చేసేప్పుడు ఆలోచించి పని చెయ్యి, ఆలోచించి మాట్లాడు, ఆలోచించి పని చెయ్యి, వివేకం పెంచుకో. అంటే ఏదైతే నువ్వు కాదో దాంట్లోంచి విడిపోవటం నేర్చుకో, అది వివేకం. అంటే ఏదైతే నువ్వు కాదు దాంట్లోంచి విడిపోవటం కనుక నేర్చుకుంటే ఏదైతే అవునో అది నీకు తెలుస్తుంది. ఇది మీరు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోండి, భగవంతుడు చెప్పిన మాటలనే ప్రమాణంగా తీసుకోండి. భగవంతుడి పట్ల మనకు భక్తి కనుక ఉంటే, ప్రేమ కనుక ఉంటే, అంటే పూర్ణమైన విశ్వాసం కనుక ఉంటే మన మనస్సు అందులో కరిగిపోతుంది. నీకు ఇష్టమైన ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళు మాటలు మాటలు లెక్క ఏంటండి ఇలా అంటారు కదా. అదేవిధంగా నీ అహంభావం నువ్వు లెక్క చేయకు, నీ అహంభావం నువ్వు లెక్క చేయకపోతే ఏమవుతుంది, దానికి వెళ్ళి ఆహారం కట్ అయిపోతుంది. అహంభావం లెక్క చేయడం మానేస్తే ఇప్పుడు మీ శరీరం చచ్చిపోయే వరకు అక్కడ శరీరం ఉండగానే చచ్చిపోతుంది, ఇంకా మీకు మోక్షం వేస్తున్నారు. అది ఇది ఒక ఉపాయం, దాన్ని లెక్క చేయడం మానేయండి. అయితే దాన్ని లెక్క చేయడం మానేస్తే దాని కూడా అది కృషించిపోతుంది, కృషించిపోయి వాడిపోయి రాలిపోతుంది. వాడిని లెక్క చేయకపోతే వాడంతర వాడే చచ్చిపోతాడు, ఇంకప్పుడు మీరు సాధన చేశారని చంపక్కర్లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరందరూ భక్తులు, మీరందరూ భక్తులు, నేను కాదంటున్నాను. ఎంతో కొంది భక్తి లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు మీరు? అందరూ మంచివాళ్ళే, అందరూ ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనములు. అందరూ భక్తులే, అందరూ ప్రేమగా వచ్చారు. ఇక్కడ మీరు బాగా గ్రహించండి, మీరు ఆ జపాలు ధ్యానాలు చేస్తున్నారు చూశారండి. ఆ ధ్యానం చేసేవాడు ఎవడు, ఆ జపం చేసేవాడు ఎవడు, ఈ పూజ చేస్తున్నారు పూజ చేసేవాడు ఎవడు, వాడిని కూడా కొంచెం చూస్తూ ఉండండి. వాడిని కనుక కొంచెం చూస్తా అంటే మీకు కొంచెం వివేకం పెరుగుతుందండి. వాడు వాండరింగ్స్ ఏంటో మీకు తెలుస్తూ ఉంటారు. కొంతమంది అనుకుంటారు నేను ఎంత భోగం అనిపించాను, ఎంత సుఖం అనిపిస్తున్నామని. అయితే ఆ అనిపించాను అనుకునేవాడు ఎవడు, ఆ భోగాన్ని అనిపిస్తున్నాం అనుకున్నాడు ఎవడు? నేను ధనవంతులు ధనవంతులు అనుకుంటాను అనుకున్న కాదు, మీరు ఆ ధనవంతులు అనుకునేవాడు ఎవడు అని వాడిని కొంచెం రవ్వంత ముందంత విచారణ చేస్తే వాడు అణిగిపోతాడు. అని విచారణ చేయాలనుకోండి, కోటి జన్మలు ఎత్తి మీకు కూడా వస్తూ ఉంటాడు వాడు. అంచేత పరమేశ్వరుడు రమణాచార్యుడు చెప్పింది ఏంటంటే, మీకు అధికారం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, మీకు ఏమైనా పరుగుబడి ఉండొచ్చు, మీకు ఏమైనా గౌరవం ఉండొచ్చు, ఇవన్నీ కూడా మీరు జ్ఞానం సంపాదించుకోవడానికి ఉపయోగించుకోండి. భగవంతుడు మీకు ఏదైనా కొన్ని అవకాశాలు ఇచ్చాడనుకోండి, అవకాశాలు మీరు దుర్వినియోగం చేసుకోవద్దు, అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. పరమేశ్వరుడు ఇచ్చిన అవకాశాలను కనుక సద్వినియోగం చేసుకుంటే మీకు మంచి జన్మలు వస్తాయి. ఇంకా కానీ భగవంతుడు ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, అంటే కింద జన్మలు వస్తాయి. అవకాశాలను ఉపయోగించుకుంటే మంచి జన్మలు వస్తాయి, అవకాశాలను ఉపయోగించుకోకపోతే నీచి జన్మలు వస్తాయి. ఒక మనిషికి ఒక శక్తి ఉండొచ్చు. ఇవన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క ప్రీతి కోసం మీరు ఇవన్నీ ఉపయోగించండి. మీరు దేవుని అనుగ్రహం పొందడం కోసం మీరు ఉపయోగించండి. మీరు ఏది మంచి చేసినా మంచి అంతా దేవుని బ్యాంకులో ఉంటుంది. మీరు ఏదైనా ఒక మంచి చేశారనుకోండి, ఆ మంచి చేస్తుంది ఎక్కడికి పోదు, దేవుని బ్యాంకులో ఉంటుంది అది. మళ్ళీ దేవుని బ్యాంకులో మీ మరణానంతర జీవితంలో అది చెల్లుతుంది కూడా. దేవుని బ్యాంకులోనే మీ మరణానంతర జీవితంలో కూడా చెల్లుతుంది అది. ఈ బ్యాంకులో వేసుకునేది చెల్లదు. అంటే కృష్ణుడు గీతలో ఏం చెప్పాయంటే మంచి చేసిన వాడికి దుర్గ తెలియదని. ఎవరైతే మంచి చేస్తున్నాడో వాడికి దుర్గ తెలియదు, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ. ఇంకేంటంటే మంచి చేసిన వాడికి దుర్గ తెలియదని ఎందుకు చెప్పాడంటే, మంచి మాట్లాడుకుంటే, మంచి విషయాలు వింటూ ఉంటే, మంచి మాటలు కనుక మంచి విషయాలు చూస్తూ ఉంటే, మంచి మాటలు వింటూ ఉంటే, మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే జ్ఞానం కలుగుతుంది. మంచిని ప్రేమించటం వల్ల, మంచిని చూడటం వల్ల, మంచిని శ్రవణం చేయటం వల్ల, మంచిని మాట్లాడటం వల్ల వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. అంటే భగవంతుడు వాళ్ళకి బహుమానంగా తన స్వరూపాన్ని ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానాన్ని ఇస్తాడు. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం.